Amen. Only be. Everyone say it. All things are possible.
ప్రభుయొక్క సన్నిధానంలో కొద్ది క్షణాలు నిలబడి ఉందాము. నిర్గమకాండము 4వ అధ్యాయంలోని ఆయన వాక్యంలో నుండి మనము చదువుకుందాము.
Moses answered and said, but behold, they will not believe me, nor hearken unto my voice, for they will say,
అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగను. అందుకతను కర్ర అనేను. అందుకైన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకునమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకునగని అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకునమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకునమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినక పోయినడెలా రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనల బట్టి నమ్మక నీ మాట వినకపోయినడెలా నీవు కొంచెం నీటి ఏళ్లు తీసి ఎన్నిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. ప్రార్థన కొరకై మనం తల్లవంచుకుందాము. ప్రభునకు తెలియజేయుటకు ఈ సాయంకాలం మీకు ఒక విన్నపం ఉన్నదా? మీరు అలాగ చేతులు పైకెత్తి, ప్రభువా, ఇప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో, నాకు ఒక అక్కర ఉన్నది అని చెప్పండి. మా యొక్క పరలోకపు తండ్రి, మేము ఎక్కడి నుండి వచ్చిదేమో అది మట్టిని గ్రహించి దాని వైపు మేము తల్లవంచిన వారమై తిరిగి ఈ సాయంత్రం నిన్ను మేము సమీపించుచున్నాము. మరియు నీవు ఆలస్యం చేసినట్లయితే తిరిగి మేము ధూళికి తిరిగిపోతాము. అయితే దేవునిలో ఎవరైతే ఉన్నారో వారిని క్రీస్తు కూడా ఆయన వెంట పెట్టుకుని వచ్చునని క్రీస్తులో ఉన్న శుభప్రదమైన వాగ్దానముతో ఉన్నాము. ఈ మహిమకరమైన వాగ్దానం నిమిత్తమై నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవా, ఎవరైతే చేతులు పైకెత్తారో నాతో కలిసి వారినొక్కొక్కరిని జ్ఞాపకముంచుకోమని ప్రభువా నీకు ప్రార్థన చేయుచున్నాము. ఈ యొక్క రాత్రి ఈ విశ్వాస ఘడి యొక్క ముగింపులో అటువంటి విశ్వాసాన్ని ఈ రాత్రి నీవు దయచేయమని, మాకు ఒక్కొక్కరికి ప్రభుని యేసు ఎంతో వాస్తవికత కావాలని, ఈ రాత్రి తర్వాత మా మధ్య ఏ ఒక్క బలహీనుడు ఉండకూడదని మేం ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్క పాపి అతడు ప్రభుని యేసు సన్నిధానంలో ఉన్నాడని గ్రహించునుగాక. తర్వాత అతడు అతని పాపముల కొరకై పశ్చాత్తాపము చెంది అతని హృదయమును నీకు ఇచ్చి ఆత్మతో నింపబండు కాక. ఈ చెడ్డ గడియలో పెద్ద నీడ భూమిని ప్రాకుచున్నట్లుగా దాన్ని మేము చూస్తుండగా అది జరుగును కాక. ఈ రాత్రి మాట్లాడుటకు మరియు వినుటకు దేవా దైవిక నడిపింపుకై మేము ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడికను తీసుకుని జీవపు రొట్టెను మా ఒక్కొక్కరికి అక్కర్ల కొలది విరచును కాక. ఆయన నామములో అడుగుచున్నాము, ఆమేన్. కూర్చునవచ్చును. దేవునిలో విశ్వాసము కలిగినటువంటి వాస్తవికత ప్రజలు చూచినట్లు దేనికై మేము ప్రయత్నం చేస్తున్నాము దాన్ని ఈ రాత్రి సంపూర్తి చేయగలమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రేపు మధ్యాహ్నం 2:30 ఎవరికైతే ప్రార్థన అట్టలున్నవో లేక ప్రార్థన కార్డులున్నవో వారికి ప్రార్థన చేయబడింది. తర్వాత ప్రార్థన కార్డులు లేని వారు ఎవరిని కూడా విడిచట్లేదు. ప్రతి రాత్రి మేము కొన్ని ప్రార్థన అట్టలు ఇచ్చాము. తిరిగి రేపు అతనిస్తాడు. కూటం ప్రారంభం కాకముందు కొంచెం ముందుగా సుమారు 1:30 అలాగూ ఎవరైతే ప్రార్థన కోరుతున్నారో, మీరు ప్రేమించు వారెవరైనా వచ్చి ప్రార్థన అట్టలు లేక ప్రార్థనా కార్డులు తీసుకోండి. నేను ప్రజల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయబోతున్నాను, వారికి ప్రార్థన చేస్తాను. ప్రభుని యేసు యొక్క సన్నిధానంలో మీ విశ్వాసం లేట్లయితే మిమ్ము స్వస్థపరచువానిగా ఆయన స్వీకరించకపోతే, మేము చేతులుంచి మీపైన మేము ప్రార్థించినట్లయితే అది సహాయపడితే మీరు కోరినది ఏదైనా చేయటకు మేమిక్కడ ఉన్నాము. ఎక్కువసేపు ఆలస్యంగా అది ఉండటానికి కారణమేదనగా, నేను చేరగలిగిన ప్రతి ఒక్కరిని ఆ మార్గంలో దేవుని ఎందుకు తెస్తాను. మనకు ఎక్కువ మంది లేరు, భవనం పెద్దది కాదు, కనుక మనకు చాలా మంది లేరు. రేపు మధ్యాహ్నం తీసుకుని ఇక్కడ ఉన్న అందరి కొరకు ప్రార్థిద్దాం. రోగుల కొరకు ప్రార్థించుకై ఆ కారణముల కొరకై మధ్యాహ్నం ఉంచుదాము. నీకే బ్రతుకును మరికొద్దిగా బాగుపరచుటకు మనం యాత్ర చేస్తున్న ఈ యాత్రలో భారము తక్కువ చేయటకు ఏదైనా మేము చేయగలిగినట్లయితే చేయుటకు మేమిక్కడ ఉన్నాము. ఆ తర్వాత ఏ సమయంలోనైనా వారు ప్రభుని యేసుకు వచ్చుటకు భావించే వారు ఎవరైనా పరిచర్య జరుగుచుండు ఏ భాగమని కాదు, నీవు నేరుగా రావచ్చును. బలిపీటి పిలుపు ఇచ్చే వరకు ఆగిపోవద్దు, ఆహ్వానం ఇచ్చే వరకు ఆగిపోవద్దు. నేరుగా నీ వచ్చి క్రీస్తును అంగీకరించు, నేరుగా పైకి వచ్చి అప్పుడే ఆయన ఒప్పుకో. అదే మేమిక్కడ ఉండటటువంటి ప్రాముఖ్య ఉద్దేశం. దేవుని రాజ్యంలో ఆత్మలు జన్మించుట చూచుటే ఉద్దేశం. రేపు ఆదివారం ఆలయంలో ఆదివారం బడి ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం మనకు పరిచర్య ఉండట కారణమేదనగా, ఏ పరిచర్యను మేము అభ్యంతరం చేయము. ప్రతి క్రైస్తవునికి వారు వెళ్ళినటువంటి స్థానిక ఆలయము ఉండవలసి ఉంటుంది అని ఏమి నమ్ముతున్నాము. ప్రతి క్రైస్తవుడు విశ్వాసులతో ఒక చోట కలుసుకోవలసి ఉన్నది. మీరెక్కడ కలుసుకుంటారో అదే ఆలయం. నేను ఇక్కడ నివాసం ఉన్నట్లయితే ఇక్కడున్న సంఘాలలో ఒకదానికి నేను సంబంధించి ఉండేవాడను. ఇక్కడున్న సంఘ కాపరులు సహకరిస్తూ ప్రాతినిధ్యం వహించుచున్నవారు. ఎందుకని? ఎందుకనగా వారిక్కడ వేదిక పైన కూర్చుండి ప్రజలకు కనపరచుటనుకుంటూ జరుగుతున్న దానికి సమ్మతి తెలుపుతున్నారు. దైవిక స్వస్థత, పరిశుద్ధాత్మ బాప్తిసం మొదలగు ఈ విధమైన పరిచర్యను వారు నమ్మిన్నారు. దానికి సాక్ష్యమిచ్చుచూ వారిక్కడ ఉన్నారు. ఇక్కడికి రమ్మని నాకు ఆహ్వానించిన వారు వీరు. ఒకవేళ ప్రభువు నాకిచ్చిన పరిచర్య వారి యొక్క సభ వారికి ఉపయుక్తమగునేమో. అది నిజమైన సంఘ కాపరి. దేవుడు చేయుచున్న ఆత్మ సంబంధమైన అన్ని లాభాలకై అతని ఎదురుచూస్తూ దేవుని కొరకు అతని సంఘం ముందుకు సాగిపోవటకై అతను తన ప్రయత్నమంతా చేయును. అలాంటి సంఘ కాపరిని అభినందిస్తూ, నిజంగా నా టోపీని నేను తీస్తాను. వేరు, దాన్ని ఇబ్బందుల్లో కూడా చేయవలసి ఉంటుంది. అది సత్యమని నీవు నమ్మగలవు. ఇబ్బందుల్లో వారు వారికి చేయవలసి ఉన్నది. ఎవరైతే ఇష్టపూర్వకంగా వారి యొక్క స్థానాన్ని స్వీకరించారో, వారి యొక్క ఒప్పుకోలు మీద, నమ్మకం మీద, వారి విధి బాధ్యత స్వీకరించారో అలాంటి ఘనమైన దేవుని మనుషులకై నేను నిజంగా కృతజ్ఞై ఉంటున్నాను. దేవుడు వారిని నిరంతరము దీవించును కాక. వారు మీకు మేళ్లు చేయుదురని ఖచ్చితంగా చెప్తున్నాను. మీరిక్కడ పరాయి వారై ఉన్నట్లయితే ఈ సహోదరులు ఎక్కడున్నారో, ఈ సహోదరుల సంఘాలు ఎక్కడున్నవో తెలుసుకోండి. రేపు వారిని దర్శించండి. వారికి ప్రత్యేక కోరికలుంటవి. పలు పలు రకాలైన ఆలయాన్ని గుర్చి మాట్లాడిన దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. అది ప్రకటించబడి ఉన్నది. కాబట్టి వారితో రేపు ఉండండి. తర్వాత రేపు మధ్యాహ్నం ముగింపు కూటానికి మీరు రావాలనుకుంటే నిజంగా మీరున్నందుకు మేము ఆనందిస్తాము. అన్ని సంఘాలకు, అన్ని సంఘ శాఖలకు, అది ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతికోస్తు, క్రీస్తు సంఘము, దేవుడి సంఘము, కత్తోలిక్కు, అసలైన యూదులు, నాస్తికులు, మీరెవరైనా మీరు ఆహ్వానించబడుచున్నారు. నాస్తికుడా అని అడగవచ్చు మీరు. అవునండి. ఒక నాస్తికుడు కుటుంబంలోకి వచ్చి కూర్చుని అతను అలాగే ఉంటే, ఎవరైనా ఇలాగూ ఆహ్వానించబడుచున్నారు అతను అంతే మంచిది. ఒకటి అతనికేమి కావాలో ఒకటి మనము ఇవ్వాలనుకుంటున్నాము. ఆ ఒక్కటి అతడు తన తప్పును చూచటకు సహాయపడేమో, ప్రభు నొద్దకు వచ్చుటకు ఉపకరించబడేమో. తప్పక క్రిస్టియన్ బిజినెస్ మెన్ వారి పత్రిక ప్రచురించిన చిన్న దర్శనాన్ని ఎంతమంది చదివారు? కాలం యొక్క తెర గతమును చూచుట. స్నేహితుడా, అది నిజం. దాని నీవు వదులుకోకూడదు. అప్పటి నుండి నేను ఒక భిన్నమైన వ్యక్తిగా ఉన్నాను. అది నిజమని నాకు తెలుసు. కనుక విశ్వాసుల కొరకు దేవుడించిన ఆ ఘనమైన పరలోకాన్ని మీరు ఎవరూ పోగొట్టుకోవద్దని నేను నమ్ముతున్నాను. మీరు చేస్తే భూమిద మీరేమి సంపూర్తి చేశారు? కారణం ఏ సమయంలో మీరు ఈ లోకమును విడిచిపెట్టవలసి వస్తుందో మీకు తెలియదు. అయితే మీకు ఒకటి తెలుసు, మీరు తప్పకుండా దాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. కాబట్టి అది సత్యమైతే అలాంటప్పుడు పొందుకోవటానికి ప్రయత్నం చేస్తే మనము అతి పెద్ద బుద్ధిహీనులు కాదా? ఎటువంటి తరుణాన్ని తీసుకుంటకు మనకు సాధ్యపడదు. చూశారా? జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని యొక్క వాక్యమును నమ్మము, అందులోని ప్రతి వాగ్దానమును నమ్మము. కానికి మెదడు పక్షవాతపు ఈ చిన్న ఇవన్నిటికీ అంగవిహీనత, గుడితనము, ప్రతి ఆసుపత్రి కట్టుటకు ఏది కారణమవుతుంది? కారణమేదనగా ఒక్క వ్యక్తి వాక్యములోని చిన్న భాగమును అవిశ్వాసపట్టు వలన. ఆమె హవ్వ, సతనుడు ఆమెకు దానిని పూత పూశాడు. యథాతథంగా ఉదహరించుడు కాదు, ఆమెకు దాన్ని పూత పూసినది. ఇది నిజమా? దేవుడెంతో మంచివాడు. ఈ దినమున అన్నను గుర్చి, అనగా దేవుడు మంచి దేవుడు అను దాన్ని గుర్చి నీవెంతగానో నీ వింటున్నావు. ఆయన మంచిదేవుడు. అయితే జ్ఞాపకముంచుకో, ఆయన పరిశుద్ధత గల దేవుడు, పాపమును ఉపేక్షించలేని దేవుడు. రుణ రుసుము చెల్లించబడినది. ఆయన పద్ధతుల మీద దాన్ని నీవు అంగీకరించవలసి ఉంటున్నది. జ్ఞాపకముంచుకో, ఆయన కోపించు దేవుడు, ఉగ్రుడైన దేవుడు, ఒక కోపోద్రేకుడైన దేవుని ఎదురు నీవు నిలబడతావు. దయాళుడు, వాత్సల్యత గల దేవుని ఎదుట కాదు. ఈ రాత్రి ఆయన నీ రక్షకుడు, ఆ దినాన ఆయన నీ న్యాయ తీర్పరి. కనుక స్నేహితుడా, ఏ ఒక్కటి కూడా చర్మపడకుండా జాగ్రత్తగా చూడు. అది చెల్లదు, దానికి నిర్లక్ష్యంగా వెళ్లవద్దు. నిశ్చిత కలిగుండు, రెండంతల నిశ్చిత కలిగుండు. ఎందుకంటే మరి ఒక తరుణము నీకుండదు. భూమి మీద నీ ఉన్నప్పుడు ఇదొకటే తరుణము. ధనవంతుడు లాజరును జ్ఞాపకముచ్చుకో, నీకు ఆయనకు మధ్య గొప్ప అఘాతమున్నది. అది ఏ మనుషుడు ఎప్పుడూ దాటలేడు, లేక ఎవరు దాటరు. చూశారా? నీవు చనిపోయినప్పుడు అది అయిపోయినది. ఆ స్థలాల వెనుక వారు ప్రార్థిస్తారని జనములు చెప్పుకుంటారు, అది నాకు తెలుసు. అయితే అది నీవు నమ్మవద్దు. దేవుని యొక్క వాక్యమునకు అది వ్యతిరేకము. గమనిస్తున్నారా? చెట్టు ఏ ప్రక్కకు వాలియుండునో ఆ ప్రక్కకే అది పడిపోతుంది. యేసు తనకు తానే చెప్పాడు ఒక అఘాతమున్నదని. ఒక మనుషుడు చనిపోయినప్పుడు అతడు పాతాళంలోకి వెళ్ళను, అతడు ఎన్నడూ పరలోకములకు తిరిగి రాడు. ఏ మనుషుడు ఎన్నడూ దాటలేడు, ఎన్నడూ కాదది. నేనెరిగినంత వరకు అది అయిపోయినది. అది అలాగని యేసు చెప్పినప్పుడు అంతే. కాబట్టి ఇప్పుడే జ్ఞాపకం ఉంచుకో, ఇప్పుడే నీ యొక్క తరుణం. ఈ రాత్రి నీ యొక్క ఆకలితనము కావచ్చునేమో, ఆఖరి తరుణము కావచ్చునేమో. ఏమి జరుగుతున్నదో ఎప్పుడైనా నీ ఊహించావా? నీవది చూడగలిగినట్లయితే ఆ విధంగా మాట్లాడేందుకు నీవేమి అనుకోవని నేను నిరీక్షిస్తున్నాను. నీవు ఒక మనిషిని చూడాలని లేక ఒక మనిషిని నమ్మాలని నిన్ను ప్రభావితునిగా చేటుకై నేను ప్రయత్నిస్తున్నాను. స్నేహితుడా, అది నేను చేయట్లేదు. ఇప్పుడు ఎవరి సన్నిధానంలో మనం ఉందామో ఆయన ఎవరైనది నమ్ముటకు నిన్ను తెచ్చుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ దినాన నిన్ను తీర్పు తీర్చున్నటువంటి సాక్షాత్తు దేవుడు యేసుక్రీస్తు నీ సముఖములో ఇప్పుడే ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకుంటున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దానిని ఈ కడవరి దినాల్లో ఆయన చేయటకు గుర్తింపు చేసుకుంటున్నాడు. ఈ ఉదయం సహోదరు ప్రైస్ అనుకుంటాను, ఈ ఉదయం ప్రాతకాల వేళ పలహార సమయంలో సందర్భంలో ఒక మూలక వచ్చుట, ఆ తర్వాత మూల నుండి తిరిగి వెళ్లవలసి ఉండుట అను మంచి ఉదాహరణ ఇచ్చాడు. మీరది ఆనందించారా? ఖచ్చితంగా ఆనందించారు. అదెంతో చక్కగా అమర్చబడినది. కొన్నిసార్లు మూలల మధ్య అయితే మనం గుర్తుంచుకోవలసి ఉన్నది, ఈ మూలలు మనము తిరగవలసి ఉంటున్నది. మలుపులు అను పిలువబడు దానిపైన నేను ఒకసారి మాట్లాడాను. తరచుగా మనము మలుపులను తాకాము. మనము ఈ మార్గమును వెళ్లవలసి ఉన్నది. మరి తిరిగి వివిధములైన మార్గముల గుండా వెళ్లవలసి ఉంటున్నది. ఇప్పుడు ఈ రాత్రి తదుపరి కొద్ది నిమిషాలకై సూచన యొక్క స్వరము అను అంశమును తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి మన యొక్క ప్రకరణము నిర్గమ కాండములో నుండి తెరవబడుతుంది. నిర్గమము అనగా అర్థం బయటికి వచ్చుట, బయటకు తీసుకురాబడుట అవుతుంది. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఆలోచించుటకు ప్రయత్నం చేయుడి. కొన్నిసార్లు మీకు బోధించుటకు ఆశపడతాను. మీరెంతో మంచి శ్రోతలు. అయితే ఇప్పుడు నాకు స్వరం లేదు, దానిపై నేను కొద్దిగా శ్రమ పడవలసి ఉంటున్నది. అదేమైనది నాకు తెలుసు. కొద్దిగా నేను ఎప్పుడు విశ్రాంతి తీసుకోవలసి ఉన్నది. తదుపరి కూటము నేను ప్రారంభించక ముందు సుమారు 8-10 దినములు విశ్రాంతి తీసుకోవలసి ఉంటున్నది. చూశారా? ఇక్కడ ఈ ఒక్క కూటమే కాదు, అది రోజు తర్వాత రోజు, వారము తర్వాత వారము, నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరము. చూడండి, మీరు ఊహించండి. ఆలోచించగా అన్ని సమయాల్లో సంవత్సరం తర్వాత సంవత్సరము ఆయన ఏమి చెప్పినో అది సత్యమైనది, సంపూర్ణమైనది కాకుండా ఆయన ఏది చెప్పలేదు. అన్ని భాషల్లో ప్రపంచమంతటి కూడా 7 సార్లు సత్యమే, సంపూర్ణమైనవి, గమనించండి, ఏ మనుషుడు ఎక్కడి కూడా ప్రతిసారి కూడా సున్నా పొల్లు ఖచ్చితంగా సంపూర్ణంగా పొల్లు వరకు నిజము కాకుండా మరేమీ కాలేదు. ఒక విషయం జరుగుతుందని ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ విధముగానే అది జరిగినది. అది జరగక ముందు వారాలు, నెలలు, సంవత్సరాలైనను, అది చెప్పినప్పుడు పొల్లు వరకు కూడా అది ఎప్పుడునూ సంపూర్ణమైనది. ఒక్కసారి కూడా అది విఫలం కాలేదు, అది కాబోదు. కారణం అది దేవుడు. ఒక మానవుడిగా నేను అపజయం అందవచ్చును, నన్ను మాదిరిగా చూడవద్దు, ఎందుకంటే నేను మీ వంటి వాడని, కృపధార రక్షితమైన పాపిడి. అయితే అది దేవుడు, అతీతమైన వాడు. అవునా, ఆయనకు ఆయనే రుజువు చేసుకునేవాడు. అది ఆయన చేయనవసరం లేదు. అయితే అది ఆయన చేయునని ఆయన వాగ్దానం చేశాడు. యేసు స్వస్థపరిచాడు ఎందుకనగా అది వాక్యము నెరవేరగలందులకై ఆ కార్యములు ఆయన చేశాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నెరవేరుట కొరకై ఈ దినము కొరకు అది ఆయన చేయునది. వాక్యము నెరవేర్పునందుట కొరకై అదే ఆయన చేయుచున్నది. రాత్రి తర్వాత రాత్రి దాన్ని నేను మీతో నిర్వచిస్తున్నాను. అలాగే ఇప్పుడు గమనించండి, ఆయన సన్నిధి సమీపంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఉద్రేకాన్ని తీసుకుని వస్తుంది. ఈ ఉదయం నేను మాట్లాడుండగా ఉద్రేకము లేనిది ఏదైనను, ఉద్రేకము లేనిది ఏదైనప్పటికీ అది చనిపోయినది. ఏ మతమైనా దానికి ఒక ఉద్రేకం లేనట్లయితే దాని నీవు పాతి పెట్టడం మంచిది. అది చనిపోయింది, అది ఉద్రేకాన్ని తీసుకుని వస్తుంది. ఆయన మనలను జీవింపచేశాడు. అయితే మనం జీవింపచేయబడినట్లయితే మనలను జీవింపు చేసినది ఏదో మనం జ్ఞాపకముచ్చుకుందాము. అది ఏమి చేసినది? పరిశుద్ధాత్మక సన్నిధి. అది యేసుక్రీస్తు మన మధ్యనే ఉండి ఆయన జీవించుచున్నాడని చూయించుకునుట. మానవ దేహ సంబంధమైన దేహముతో కాదు. ఆ సమయమందు ఆ మానవ దేహ సంబంధమైన శరీరము పరలోకమున దిగవచ్చును. ఇక సమయముండదు, అంతా అదే. మనము కడవరి కాలంలో జీవిస్తున్నామని, ఈ సంగతులన్నీ జరుగుతున్న కాలంలో ఉన్నవని మనకు తెలుసు. దానికి ముందు దేవుడు యొక్క నిర్గమము చేయవలసి ఉండెను. దేవునితో ప్రతిదీ కూడా మూడులో ప్రయాణం చేస్తుంది. దేవుడు మూడులో సంపూర్ణుడవుతాడు. క్రీస్తు యొక్క మొదటి రాకడా, ఆయన పెళ్లి కుమార్తెను విమోచించుటకు. క్రీస్తు యొక్క రెండవ రాకడా, ఆయన పెళ్లి కుమార్తెను స్వీకరించుటకు. క్రీస్తు యొక్క మూడవ రాకడా, ఆయన పెళ్లి కుమార్తెతో 1000 ఏళ్ల కాలంలో పరిపాలన చేయుటకు. ప్రతిదీ మూడులో పయనిస్తుంది. అవి ఉన్నవి, ఉంటున్నవి మూడు నిర్గమములు. అందులో ఒకటి, ఒక నిర్గమముగా దేవుడు వారిని ఓడలోకి తీసుకుని వచ్చెను. భూమి పైన ప్రయాణమది. తరువాతది, దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటకు తెచ్చెను. తరువాత సమయంలో దేవుడు వారిని పైకి తీసుకెళ్ళెను, లోపలకు, బయటకు, పైకి. తరువాత నిర్గమము పైకి వెళ్ళుట. మనం ఇప్పుడు ఒకటి ఎదుర్కొంటున్నాము, అది పైకి వెళ్ళు సమయము. జీవము ఎలాగు చేయను లేక ప్రాణము ఎలాగు చేయను ఆలుగనే అది ఉంటుంది. మనము జీవము లోపలకు వచ్చాము, మనము జీవంలో ఉండి వెడతాము, జీవంలోకి లేచి వెళ్లిపోతాము. ఖచ్చితంగా అలాగే ఈ రాత్రి మన రంగ ప్రవేశము నిర్గమముతో తెరవబడినది. దేవుడు ఆయన జనాంగమును లేక జాతిని తీసుకున్నట్టు నిర్ణయించను. ఇస్రాయెల్ ఒక జనము. ఇస్రాయెల్తో దేవుడు వ్యక్తిగతంగా సంప్రదింపులు చేయడు. ఇస్రాయెల్ ఒక జనము ఎల్లప్పుడూ వారితో ఆయన సంప్రదించును. కరువరి దినాల్లో సంఘం వెళ్లిపోయిన తరువాత దేవుడు ఒక జనముగా ఇస్రాయెల్ను రక్షించును. ఇప్పుడది తన స్వదేశంలో ఉన్నది, అందుకే సంసిద్ధంగా ఉన్నది. వారు రక్షింపబడతారు. బైబిల్ చెప్తుంది, ఒక్క రోజులో ఒక జనము జన్మించును. దేవుడు యూదులతో ఒక్కసారిగా సంప్రదింపులు చేయడు. ఇస్రాయెలు వారితో ఒక జనముగా ఆయన సంప్రదింపులు చేయును, ఎందుకనగా అది ఆయన జనము. ఇక్కడ ఆయన ఒక జనములో ఉండి ఒక జనమును తెచ్చుటకు ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక నిర్గమములో ఒక తీర్పు నుండి బయటకు తెచ్చుటకు ఆయన నిర్ణయించాడు. ఏ నీళ్లైతే లోకాన్ని ముంచి వేసినవి అవే నోహును రక్షించినవి. చూశారా, ఏ పరిశుద్ధాత్మైతే ప్రజలు ఈ దినం నిరాకరిస్తున్నారు, సంఘము పొందుకును, అది పైకెత్తబడిపోతుంది. దానిని నమ్మిన వారిపైకి తీర్పును, దానిని నమ్మని వారిపైకి తీర్పును తెస్తుంది. యేసు చెప్పినాడు, ఆయన వారు బయల్జెబూ అని పిలిచారు. మరో మాటల్లో ఆయన సోది చెప్పువాడు అన్నారు. ఆయన అన్నాడు, అందుకొరకే నేను మిమ్మల్ని క్షమిస్తాను. మనిషి కుమారుడు అర్పణ అర్పింపబడలేదు. అయితే అదే విషయం చేతికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక్క మాట పలికినా ఈ యుగమందు కాని రాబో యుగమందు కాని అది క్షమించబడదు. అది త్రిణీకరించబడవలసి ఉన్నది. అడు తర్వాత తీర్పు తాకుతుంది. చూశారా ఇబ్బంది? నేనొకప్పుడు చదివిన ఒక కథ నా మనసులోకి వస్తుంది. ఒక ఓడ నావికుడు సముద్రం దగ్గర నుండి వస్తున్నాడు. ఒక యవ్వన ఆంగ్ల కవి సముద్రం ఎద్దుకు వెళ్తున్నాడు. ఈ కవి సముద్రాన్ని గుర్చి ఎంతో వ్రాశాడు. అయితే దాన్ని ఈనాడు చూడలేదు. కాబట్టి అతడు ఆ దారిని వెళ్లిపోతున్నాడు. ఆ ముసలి నావికుడు తన నోటిలో తన మోటు ముద్దు గొట్టం పెట్టుకుని, ఓ మంచి మనిషి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను సముద్రం దగ్గరికి వెళ్తున్నాను అని అన్నాడు. నేను ఎన్నడూ అది చూడలేదే, దాని గురించి నేను వ్రాశాను, మిగతా వారు చెప్పారు అయితే అని అతడన్నాడు. ఓహో, నేను సముద్రమునకు దగ్గరగా ఉన్నానని తెలుసుకుంటానికి నాకు గగురుపాటు పుట్టిస్తుంది అని అన్నాడు. అతడన్నాడు, ఓహో, దాని యొక్క ఉప్పు నీళ్లు వాసన చూచుట, దాని పెద్ద తెల్లని పొరలు దానిపై పగుళ్లు పైకి పోవుట, నీలి మేఘాలు ప్రతిబింబించుట, సముద్రపు పక్షులు అవి పైన ఎగురుట, శబ్దం వినుట, ఓహో, అది చూచుట అనేది నాకు గగుర్పాటును కలుగు చేస్తుంది. ఆ వృద్ధుడైన నావికుడన్నాడు, నేను 60 సంవత్సరాల క్రితం దానిలోనే జన్మించాను, దాని గురించి అంత అందం అనేది నేను ఏది చూడలేదు అని చెప్పాడు. చూశారా, దాని గురించి తాను చూచిన ఎంతో అది అతనికి సాధారణమైపోయినది. అదే విషయం ఈరోజు పెంతికొస్తూ వారి సంఘములో ఉంటున్నది. దేవుని గురించి ఎంతో అది చూచినది. చివరికి దేవుడు వారికి సాధారణమైపోయాడు. అలా కలుగుటకు అనుమతి ఇవ్వద్దు. ఇక్కడే కెంటికీలోని లూయిస్విల్ లో కొద్ది కాలం క్రితము నేను ఎక్కడి నుండి వచ్చానో, ఇండియానా జెఫర్సన్వన్ నుండి. అది నదికి ఆవల ఉంటుంది. 10 సెంట్ల కొట్లో ఒక చిన్న స్త్రీ నడుస్తూ ఉన్నది. ఆమె చెంకలో చిన్న పిల్లవాడున్నాడు. ఆమె కొట్టు యొద్దకు వెళ్ళచు ముచ్చిలిపోయింది. ఒక దాని తీసుకుంటుంది. ఆ చిన్న పిల్లవానికి అది చూపుతుంది. అతను అలాగే కూర్చుని నివ్వెరిపోతున్నాడు. మరిక కొట్టుకు ఆమె పోతుంది. ఒక దాన్ని ఎరుకుని దాన్ని పిల్లవానికి చూపుతుంది. అతను అలాగే తెరిచూస్తాడు. కొద్దిసేపటికి తరువాత చిన్న గంటను ఆమె ఎత్తుకుంది. అది గలగలా మోగించడం మొదలు పెట్టినది. ఆ చిన్నపిల్లవాడు నివ్వెరిపోయి చూస్తున్నాడు. ఆమె చేతులు పైకెత్తి అరవడం మొదలుపెట్టింది. 10 సెంట్ల కుట్టులోనున్న వారంతా ఆమెను గమనిస్తున్నారు. ఏం పొరపాటు జరిగిందా అని తెలుసుకోవటానికి వారు ఆమె ఎద్దుకు వెళ్లారు. ఆమె చెప్పినది, నా చిన్న బిడ్డ అన్నదామె. అతడు కేవలం 3 సంవత్సరాల వాడు. ఆమె అంటుంది, 1 సంవత్సరం క్రితం అకస్మాత్తుగా అతను తీసుకుని అలా కూర్చున్నాడు, అంతరిక్షంలోకి ఆకాశంలోకి నివ్వెరిపోయి చూస్తున్నాడు. ఆమె అన్నది, నేను వైద్యుని వద్దకి అతన్ని తీసుకుని వెళ్లాను. చెప్పినది, వైద్యుడు ఒక చికిత్స మరికొన్నింటిని నిర్వచించాడు. చెప్పినది, ఈ రోజు వైద్యుడు చెప్పాడు అతడు బాగున్నాడని అనుకుంటున్నాను. అయితే చెప్పినది, అతడు బాగులేడు. చెప్పినది, ప్రతిదీ అతని ఎదుట వణికించాను. ఆ చిన్న బాలుని గమనమును అది ఆకర్షించకై చేశాను. అతని వయసులో ఉన్న ఒక చిన్న బిడ్డను అవన్నీ ఆకర్షించగలవు. అతని ఎదుట దాన్ని ఊపాను. అతడు అలాగే కూర్చుని ఆకాశ వైపునకు నివ్వెరిపోయి చూస్తున్నాడు అని చెప్పినది. ఆమె అన్నది, అతడు బాగులేడు. అది పెంతికొస్తు సంఘం వల్లే కొంచెం అలాగుంటున్నది. వారి ఎదుట దేవుడు ప్రతి ఒక్క బైబిల్లోని వరమును దేవుడు ఊపాడు. వారు ఇంకా కూర్చొని శూన్యములోకి ఆకాశములోకి నివ్వెరిపోయి చూస్తున్నారు, ఏదో తప్పు ఒకటి ఉన్నట్లుగా. స్నేహితులారా, అది ఆలస్యము కాకముందే మనము మేల్కొనే సమయం ఇదే. జ్ఞాపకముచ్చుకోండి, మీ యొక్క అవగాహనను ఆయన ఆకర్షించడానికి ప్రయత్నము చేయకపోతే దేవుడు ఆ వరములను కదిలించడు. దేవుడు జనాంగముల నుండి జనాంగమును బయటకు తెచ్చుచుండెను. ఇప్పుడు ఆయన చేయనట్లుగాని సంఘములో నుండి పెళ్లి కుమార్తెను తీసుకుని వచ్చుచున్నట్లుగా స్త్రీ సంతానపు శేషమును వదిలిపెడుతూ ఏర్పరచబడిన వారు సంఘముల నుండి బయటకు తీసుకురాబడతారు. ప్రకృతి సంబంధమైన సంఘము శ్రమల గుండా వెళ్లిచు ఇక్కడే ఉండిపోతుంది. ఆ ఏర్పరచబడిన వారు కొన్నిసార్లు ఎన్నికైన వారుగా, ఏర్పాటునొందిన వారిగా, శేషముగా పిలువబడతారు. అప్పుడు ఆయన ఏ విధముగా చేశాడో గమనిద్దాము. ఎందుకనగా కార్యములు చేయటం యందు ఆయన మార్గమును ఆయన ఎన్నడూ మార్చడు. కార్యములు చేయటంలో దేవునికి ఒక మార్గముంటున్నది. ఆ మార్గములనే ఆయన చేయును. అది ఎల్లప్పుడూ కూడా సరైన మార్గము. చూడండి, ఆయన ఎలాగూ చేశాడు, ఆయన చేసిన పద్ధతిని చూడండి. అప్పుడు దీని యొక్క క్షణదర్శనము పొందుకోగలుగుతాము. నేను మాదిరిని పోల్చేవాడను. నిజం, నాకు విద్య లేదు. నేను వెనుకకు తిరిగి ఆయన ఏమి చేస్తున్నాడో అది చూడవలసి ఉంటున్నది. మనం ఆ విధంగా బోధించబడతాం. ఇలాగా రాబోతున్న విషయాలను ఛాయ, రాబోతున్న విషయముల ఛాయ, పాత నిబంధన అని మనం బోధించబడి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చూచినప్పుడు నేను నా చేయి చూడనవసరం లేకుండా నేను నా చేయి యొక్క ఛాయను చూచాను. నాకు 5 వేళ్లు ఉన్నవి. నా చేయి అక్కడ ఉన్నదని, నాకు ఒక మంచి తలంపు ఉండేనని, నాకు తలంపు కలిగి ఉంటుంది. నాకు 5 వేళ్లు ఉన్నవి. కాబట్టి వాటి విషయం జరిగింది ఏమనగా, ఏ విధముగా ఆయన కార్యములు చేయుచుడను అనుదాని ఉదాహరణలు. ఆయన అప్పుడు చేయి ఉదాహరణలు, ఆయన అది చేయు పద్ధతిని, దాని నుండి ఆయన మార్చడు. బైబిల్ గ్రంథంలో ప్రతిసారి ఆయన చేయు కార్యములను ఆయన మార్చడు, అలాగే కొనసాగించబడుట. ఎందుకనగా మొదట ఆయన చేసినది సంపూర్ణమైనది. ఎందుకనగా ఆయనకు మరి యొక్క మార్గం ఉండదు. ఎందుకనగా ఆయన సంపూర్ణమైన వాడు. ఆయన మార్గాలన్నీ సంపూర్ణమైన ఉన్నవి. గమనించండి, అది ఆయన ఎలాగో చేశాడు. మోషే తనకు గల ఈ బాధ్యతను స్వీకరించుటకు ముందుగా నిర్ణయించబడి ఉన్నాడు, పిలువబడ్డాడు. మీరు నన్ను క్షమిస్తే నేను దీన్ని దురుకుతనముతో చెప్పట్లేదు. ఈ వేదికపైనే నేను చెప్పుచున్నాను. నాకు ఏమీ తెలియదు. దేవుని తప్ప ఇంకొకటి తెలుసుకోవాలని నాకు ఆశ లేదు. అక్కడే మన యొక్క లేటర్ రైన్ కడవరి వర్షపు సహోదరులు మిశ్రితమైపోయారు. వారు ఒకరిపైన ఒకరు చేతులుంచి వారిని ప్రవక్తలుగా మొదలగ వారినిగా చేస్తారు. అది లేఖన సంబంధమైనది కాదు. ఫిలిప్పు కృపావరముల విషయంలో పశ్చాత్తాపడాడు. నీవై నీవు ఏమయ్యున్నావో అలాగే జన్మించావు. నీవు ఆరంభంలో ఏమయ్యున్నావో అదే అయ్యుంటావు. గడిచిన దినాల్లో పరిశీలను చూడు. వారు కొద్ది వెలుగును కలిగి ఉండేది, ఎందుకంటే వారికి ధర్మశాస్త్రం ఉన్నది. అయితే వారి గుండెల లోపల నల్లని నలుపుండెను. అక్కడ ఒక చిన్న స్త్రీ వేశ్య ఉండెను. ఇక్కడ ఆమె యొక్క జీవితం ఎంత నలుపుగా ఉండాలో అలాగున్నది. ఆమె అపఖ్యాతి గల స్త్రీ. అయితే ఆమె యొక్క హృదయాంతరంగమున ఆమె జీవమునకు ముందుగా నిర్ణయించబడెను. తరువాత వాక్యమగు యేసు రంగబీదికి వచ్చినప్పుడు ఆ పరిశీలు ఈ మనిషిడు బయల్జెబూబు అని అన్నారు. అదేమి చేసినది? వారికున్న కొద్ది వెలుగును అది నలుపు చేసినది. యేసు చెప్పాడు, మీరు మీ తండ్రి సంబంధులు, దయ్యపు సంబంధులు, అతని కార్యములు మీరు చేయుచున్నారు. అయితే ఈ చిన్న చెడ్డ స్త్రీ వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యమును ఆమె చూచినది. అది ఆమె ఎరిగినది. అది ఆమెతో మాట్లాడిన వెంటనే, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని ఆమె అన్నది. ఆమె అన్నది, ఇది మెస్సయ్యా చేయనని నేను ఎరుగుదును. ఆయన అన్నాడు, ఆయనను నేనే. అదేమి చేసినది? అది నలుపునంతటినీ శుద్ధి చేసి అదంతా తెలుపు చేసినది. ఎందుకు? అక్కడ విత్తనం పడి ఉన్నది. ముందుగా ఏర్పరచబడిన విత్తనం భూమికి పునాది వేయబడక మునిపే అది దేవుని తలంపుల్లో ఉన్నది. ఒకే ఒక నిత్య జీవం ఉంటున్నది. నీవు నిత్య జీవము కలిగినట్లయితే అలాంటప్పుడు లోకము నిర్మాణము కాక మునిపే నీవు దేవుని ఆలోచనలో ఉండి ఉన్నావు. నీవు ఆయన తలంపుల్లోని ఒక స్వభావానికి నీవు స్వభావానికి స్వభావం కలిగిన వాడవు నీవు. ఎందుకనగా నిత్యము అన్నది ఎన్నడు ఆరంభము కాలేదు, ఎన్నడు అంతము కాదు. దేవుని నిర్వాహకములోని భాగానివి నీవు. ఎల్లప్పుడూ అలాగే అది ప్రతిబింబింప చేస్తున్నది. అది ఇప్పుడే అవుతున్నది. వారికి మరొక చిత్రమున్నది విస్తరింప చేయుటకు. అది మరణం. అప్పుడు అభావార్థకమైనది భావార్థకమవుపోతుంది. అప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెలో ఉంటావు, క్రీస్తుతో ఉంటావు. ఆయన తలంచినట్లుగా భార్యాభర్తల వల్లే ఈరోజు. కనుక దేవుడు అనగా క్రీస్తు సంఘము ఒకటవుతారు. ఏర్పరచబడిన వారు పిలువబడినవారు. మోషే జన్మించాడు ఒక సానుకూలతమైన బిడ్డే. బైబిల్ గ్రంథము అని చెప్తుంది, ప్రవక్తల్లో ఒకడైన ఇర్మియా, నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే జనములకు నిన్ను ప్రవక్తనుగా నియమించి తిని అని చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాను లేఖనందు అతను గుర్తించబడ్డాడు. అతను రాక ముందు 712 సంవత్సర క్రితము అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము ప్రభు మార్గం సరళం చేయుట యెషయా ముందుగా చెప్పాడు. మరలా మనం చూస్తున్నాము, ఆయన రాకమునకు సుమారు 400 సంవత్సరాల ముందు మలాకు చెప్పి ఉన్నాడు, ప్రభు మార్గం సరళము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. చూశారా, అతను ముందుగా నిర్ణయించబడ్డాడు. ఆ విధముగానే దేవుని యొక్క విధులన్నీ అతన్ని దేవుని చేత పిలువబడతవి. అవన్నీ దేవుని చేత పిలువబడతవి. అందులోకి వారు తర్బీతు పొందినట్లయితే అది కేవలము ఫిరంగి మందు అవుతున్నది. చూశారా, అది మరొకటి కాలేదు. అది భోజనపు చీటి అయినట్లయితే అలాంటప్పుడు నీ జన్మ హక్కును నీవు భోజనపు చీటికై అమ్మివేస్తావు. ఒక సంఘశాఖతోనూ లేక ఒక రకమైన వర్గముతోనూ నీ వెళ్లిపోయి రాజీపడతావు. అయితే అది దేవుని సంబంధమైనదైతే ఏ పరిస్థితి అయినా సరే ఆ వాక్యపక్షంగా నిలబడతావు నీవు. ఎందుకనగా దాని పక్షం ఉండటానికి నీవు జన్మెత్తావు. మోషే అతని స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ఎవరూ ఆ బాధ్యతను చేయలేకపోయారు. అది చేయుటకు అతడు ఏర్పరచబడి నియమించబడ్డాడు. సహోదరి సహోదరుడా, నీవు నిత్యజీవాన్ని కలిగినట్లయితే ఒకటి చేయుటకు నీవు ఏర్పరచబడి నియమించబడి ఉన్నావు. ఒకవేళ మంచి గృహిణిగా కావచ్చునేమో, బహుశా మరొకటి కావచ్చునేమో. అయితే ఎవరూ నీ స్థానాన్ని తీసుకోలేరు. దేవుడు ఒక స్థానాన్ని నీకు సిద్ధపరిచాడు. ఒకరి స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నం చేయవద్దు. అది ప్రకృతి సంబంధమైన అనుకరణ అవుతుంది. చూచారా, ఒకటి తప్పు నీలో ఉన్నదని చూయిస్తున్నది. ఖచ్చితముగా నీవేమై ఉన్నావో అలాగే ఉండు, మరొకటి కావద్దు. ఫిలిప్పు నిన్నయ ఏర్పాటు రుజువు చేయుట కొరకై దేవుడు మోషేకు సూచనలు ఇచ్చాను. ప్రతి ఒక్క నిజమైన సూచన, దేవుని యొద్ద పంపబడిన ప్రతి నిజమైన సూచనకు దాని వెనుక ఒక స్వరం ఉంటుంది. పోగొట్టుకోవద్దు. దీనిపైన ఇది నా యొక్క ఆఖరి పాఠము. చూశారా, దేవుని యొద్ద నుండి పంపబడిన సూచనలు మనకున్నవి. ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని సాతాను ఖచ్చితంగా అనుకరణ చేయగలడు. అయితే దేవుని యొద్ద పంపబడిన ఒక నిజమైన సూచన అయితే దాని వెనుక దేవుని యొక్క స్వరం ఉంటుంది. దేవుడు మోషేతో చెప్పినాడు, వారు మొదటి సూచన యొక్క స్వరమును నమ్మనట్లయితే అలాగైతే ఈ మరి యొక్క సూచనను వారి ఎదుట చేయము. అది తర్వాత అది వారు విన్నట్లయితే నీళ్లు తీసుకుని దానిని నేల మీద పోయవలెను, వారి యొక్క స్వంత రక్తములో వారు తడుస్తారన్న దానికి అది ఒక సూచన ఉంటున్నది. గమనించండి, మీ పాదధూళిని దులిపివేయుడి, మిమ్మల్ని తృణీకరించిన ఆ పట్టణము గతి కంటే సదమ గొమ్మర గతి ఓర్పదగినదై ఉండును అని ఆయన చెప్పినది ఎలాగో అలాగు. మనము సంఘమును ఆటలాడించట్లేదు. ఇది సంఘము, క్రీస్తే సంఘమై ఉన్నాడు. మనము క్రీస్తులో ఉన్నాము. మరమైన క్రీస్తు శరీరము, అందులోకి మనము జన్మించాము. అందులో నీవు కలవలేవు, చేరలేవు. బ్రెన్హామ్ కుటుంబంలో నేను సంపూర్తిగా 55 సంవత్సరాల నుండి ఉన్నాను. కుటుంబంలో కలవమని వారు నన్ను ఎన్నడూ అడగలేదు. నేను బ్రెన్హామ్గానే పుట్టాను. ఆ విధముగా నీవు క్రైస్తవుడువు, నీవు క్రైస్తవుడుగా పుట్టావు. అందులో చేరలేదు, అందులో నీవు జన్మించావు. ప్రతి ఒక్కరు జన్మని గురించి భయపడతారు. చిన్న చేయిని పుచ్చుకోవడం, ఒక మంచి పరిశుభ్రత దారి వారు కలిగిస్తున్నారు, లేక చిన్న సన్న పాటబడుట, లేక నీరు పోసిన దాంతో ఉప్పు కలపడం, అది జన్మ కాదు. జన్మ అనేది ఒక కంటికమైన విషయం. జన్మ ఒక భయం కలుగు చేసే విషయము. అది ఒక పందుల దొడ్డైనా, లేక ఒక పశువుల కష్టమైనా, లేక అలంకరించబడిన ఆసుపత్రి గదైనా, నాకు లెక్కలేదు. జన్మ అన్నది ఒక అశుభ్రమైన పరిస్థితి. అది నీ నుండి అసహించుకున్నది తెస్తుంది. నీవు వదులుకొని అవసరం లేదు. నీకు ఇది అది మరేదో అవసరం లేదు. అయితే నీ ముఖమునకున్న రంగును కన్నీళ్లు కడిగి వేసి నిన్ను వెచ్చేసుకున్న వాడిగా చేస్తుంది. నీవు తిరిగి జన్మించినట్లయితే నీలో నుండి అస్థయితను బయటకు తెస్తుంది. అయితే నీవు నూతన సృష్టిగా వస్తావు. చూశారా, వారికి అది అవసరం లేదు. వారికి ఒక సులభమైన మార్గం కావాలి. సులభమైన మార్గాలు లేవు. తెలుసా, పాటలో అతడు చెప్పినట్లుగా ప్రభువుకై తృణీకరించబడిన కొద్ది మందిలో నేను త్రోవను స్వీకరిస్తాను. కుళ్లిపోయిన మడిలో పెరిగే మొక్కగా అతను ఉండడానికి ఇష్టపడలేదు. ప్రతి ఒక్క దేవుని నిజమైన సూచనను, దేవుని యొక్క స్వరం వెంబడించును. ఏ సమయంలోనైనా ఒక మనుషుడు ఒక సూచనను ఇచ్చినట్లయితే అతడు మాట్లాడుతున్న స్వరము, దాని వెనుక దేవుని యొక్క వాక్యము లేనట్లయితే అలాగైతే గమనించు, దాన్ని నమ్మవద్దు. ఒక విధమైన ఒక పాత పాఠశాల నుండి ఒక మనిషి వచ్చి ఇలా అడిగితే, దేవుని నుండి వచ్చిన ఒక సూచన చూపు, అలాంటప్పుడు ఆ మనిషి యొక్క బోధ నీకు ఇన్ని సంవత్సరాలు ఉన్నట్లటువంటి పాత వేదాంతమే అవుతున్నది. దేవుడు ఆ సూచన పంపలేదు. వెనుక లేఖనము చూడు, అవునో కాదో చూడు, లేఖనం పరిశోధన చేయి. అతను వెనక్కి వచ్చి, ఇప్పుడు మేమంతా ఇందులో చేరాలనుకుంటున్నాము. అది ఎంతో కాలం నుండి ఏర్పాటైన సంప్రదింపు. అది నీవు నమ్మవా? కొద్ది నిమిషాల్లో అందులోకి మేము వెళ్లిపోతున్నాం. చూశారా, లేదు, అది నమ్మవద్దు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన సూచనలను రుజువు చేయును. దేవుని యొద్దు నుండి వచ్చిన సూచన దేవుని స్వరమునే మాట్లాడును. నీకున్నటువంటి అదే పాఠశాల అది అయినట్లయితే నీకు ఒక సూచనను ఆయన ఎందుకివ్వడు? నువ్వు ఎప్పుడో అందులో ఉన్నావు. ఆ మూలకు నీవు వచ్చుటకు ఆయన ప్రయత్నం చేయుచున్నాడు. సూచన నిలుపు చేయి, నిదానించు. నీవెక్కడికి వెళ్తున్నావో చూడు. నీవు గమనించకపోతే నీకు నీవుగా మూలలో చెత్తైపోతావు. నూను పైన మలుపు ఒకటి, నీవు ఈ మలుపును చేయకపోతే అక్కడ ఎల్లప్పుడూ కూడా ఒక సూచన ఉంటున్నది. నీవు భగ్నమైపోకుండా కాపాటుకు. మంచి రహదారులు మంచిగా కట్టేవారు సూచనలు పెడతారు. మనము మహిమకు ఒక రహదారిని ప్రయాణం చేస్తున్నాము. ఆ పాతదారిని సూచన మాట్లాడినట్లయితే అది దేవుని ఎదురండి వచ్చినది కాదు. ఆయన ప్రజల యొక్క అవధానమును ఆకర్షించటకు దేవుడు సూచనలు ఇస్తాడు. సూచనలు దేవుని ప్రజల యొక్క అవధానము ఆకర్షించును. దేవుని సూచనలు దేవుని ప్రజల అవధానము ఆకర్షించడానికి దేవుని సూచనలు ఇవ్వబడిను. ఇప్పుడు ఇక్కడ ప్రవక్తను ఆకర్షించడానికి మండుచున్న పొద సూచనయున్నది, ప్రయత్నం చేస్తున్నది. కారణమేదనగా ప్రవక్త దేవుని యొద్దు నుండి పారిపోయాడు. మండుచున్న పొదను ఒక సూచనగా దేవుడిచ్చాడు. ఈ వింతైన సూచనను అతను చూచాడు. అతను అన్నాడు, ఈ వింతైన సూచన ఏదో చూచుటకు అటు తిరిగి వెళ్తాను. పొద అగ్నితో మండుచున్నది, కాలిపోలేదు. ఇప్పుడు దేవుడు పారిపోయినా ఆయన ప్రవక్త యొక్క అవధానమును ఆకర్షించుచున్నాడు. ఇంకొకరిని ఆయన తెలుసుకోగలడు. అయితే ఆ వృత్తి కొరకు దేవుడు మోషేను ఏర్పాటు చేశాడు. మరి ఒకరు అతని యొక్క స్థానాన్ని తీసుకోలేరు. తెలుసా, ప్రయాణములు మరికొందరు చేయటానికి ప్రయత్నం చేశారు. దాతాను లేచి అందులో ఉండి ఒక సంస్థాపన చేయుటకు ప్రయత్నం చేశాడు. దేవుడు మోషేతో అన్నాడు, నీకు నీవే వేరుపరచుకో, నేను వాణ్ణి మింగివేస్తాను. చూశారా, దేవుడు వ్యక్తులతో సంప్రదిస్తాడు. చూశారా, ఇప్పుడు ఇది గమనించండి, ప్రవక్త తన యొక్క సరైన స్థానంలో ఉండడానికి, స్థానమునకు తెచ్చుటకు, ప్రవక్త యొక్క అవధానమును ఆయన ఆకర్షించుటకు ప్రయత్నము చేయుచుండెను. గమనించారా, ఆయన అగ్నిపద దర్శనము అనుగ్రహించాడు. గమనించుడి, సూచనను వెంబడించిన స్వరము వాక్య సంబంధమైన స్వరము. నేను ప్రజల యొక్క మొరలను విటిని, మూలుగులను విటిని, ఎందుకనగా వారిని పనులు చేయించు వారి వలన కలిగిన మూలుగులను విటిని నా వాగ్దానము జ్ఞాపకం చేసుకున్నాను. ఆమేన్. అది అయిపోయినది. నా వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటుని, అది లేఖకు సంబంధమైన స్వరము. నేనెక్కడికి పంపుచున్నాను, నేను వారిని విడిపించుటకు దిగివచ్చున్నాను, నేను నిన్ను పంపుచున్నాను. జ్ఞాపకముచ్చుకోండి, మనుష్యునికి బయట దేవుడు ఏమీ చేయడు. అది మీకు తెలుసా, అదే ప్రజలను అడ్డుపరుస్తుంది. చూశారా, యేసును గుర్చి వారు తడబట్టానికి అదే కారణమవుతుంది. వారన్నారు, నువ్వు మానవుడు, నిన్ను నీవు దేవుడిగా చేసుకుంటున్నావు అని అన్నారు. ఆయన దేవుడు అయితే వారు అది అర్థం చేసుకోలేకపోయారు. అదే, నీవు కేవలం మానవుడు. ఆయన చెప్పాడు, మీరు ప్రవక్తలను దేవుళ్ళని పిలుచుచున్నారు, మీ ధర్మశాస్త్రం అది గుర్తించినది. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారిని మీరు దేవుళ్ళని పిలవగా, నేను దేవుని కుమారుడని చెప్పినప్పుడు మీరెందుకు నన్ను గద్దిస్తున్నారు? చూశారా, సూచనలు అవధానమును ఆకర్షించుట. జ్ఞాపకపుచ్చుకోండి, అవధానము ఆకర్షించబడినట్లయితే అది అదే పతదారి, అది దేవుడు కాదు. అయితే దేవుడు ప్రవక్తను ఆకర్షించుటకు ప్రయత్నిస్తున్నాడు, అతనికి ఒక సూచన ఇచ్చుచున్నాడు. ఆ సూచన వెంబడించిన స్వరము లేఖన సంబంధమైన స్వరము. నేను ప్రజలను చూచితని, నేను వారి మొరను వింటని, నా వాగ్దానమును నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు ఆయన వాగ్దాన వాక్యము ద్వారా మాట్లాడబోచున్నాడు. ఆయన ప్రవక్తను పంపవలసి ఉండెను. ఎలియనగా వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. బైబిల్ తెలియజేస్తున్నది, దేవుడు ఆయనకు ఆయనే చెప్పుచున్నాడు. మొదట తన సేవకులైన ప్రవక్తలకు తాను తెలుపకుండా ఆయన ఏదియూ చేయడు. చూశారా, కనుక సూచన ఇవ్వబడిను, లేఖనము గుర్తించను, లేఖనము గుర్తించను, అదే సూచన యొక్క స్వరము. చూడండి, సూచన యొక్క స్వరము, మోషే యొక్క సూచన యొక్క స్వరము, మొట్టమొదట సూచన మండుచున్న పొద స్వరము లేఖనము. మోషే దాన్ని ఆయన యొక్క సూచనగా తీసుకుని ఐగుప్తులకు వెళ్లిపోయి దేవుడు అతనికి చెప్పిన సూచనలు చేశాను. ఆ సూచనకు స్వరమున్నది. జనములు నమ్మి, ప్రజలు నమ్మి అందులోండి బయటకు వచ్చారు. వారు ముందుకు నడక సాగినంత కాలము వారు బాగానే ఉన్నారు. అయితే వారు స్వరమునకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టగని ఆ తర్వాత వారు ఆగిపోయారు. జ్ఞాపకపుచ్చుకోండి, ఇశ్రాయేలు యాత్ర చేశారు. వారు వచ్చిన దూరం ఎంతో మీకు తెలుసా? వారు కేవలం 40 మైళ్లు మాత్రమే వచ్చారు. సుమారు 40 సంవత్సరాలు అది చేసిరి. ఎందుకని? ఎందుకనగా సూచనను పుట్టించు స్వరమునకు వ్యతిరేకముగా వారు సనుగుటకు ఆరంభించారు. అక్కడ గట్టు మీద వారు కేకలు పెడుతున్నప్పుడు, ఆత్మలో నాట్యం చేస్తున్నప్పుడు, మోషే ఆత్మలో పడుచున్నప్పుడు కొద్ది దినాలు మాత్రమే వారికి ఉన్నవి. వారికి కొంచెమే తెలుసు. అయితే వారు సనుగుడుకు ప్రారంభించారు. ఒకటి చేతికి వారు ఆశపడ్డారు. వారు 40 సంవత్సరాల నిమలో ఉండిపోయారు. అక్కడే నశించిపోయారు. అంతే, ఎందుకనగా వారు నమ్మలేదు కాబట్టి. దేవుడు చెప్పాడు, మోషే వారు నీకు విరోధముగా మాట్లాడుట కాదు, వారు నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. అది దేవుని యొక్క స్వరము, మోషేది కాదు. ఇప్పుడు గమనించు, యెహోవా ఆయన యొక్క వాగ్దాన వాక్యము ద్వారా మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఆయన తన ప్రవక్తలను పంపవలసి ఉన్నది. అది నీవు చూడాలనుకుంటే అది ఆదికాండం 15:16. దేవుడు అబ్రహాముతో చెప్పినాడని మనం చూస్తున్నాము, నీ యొక్క సంతానము ఈ పరాయి దేశములో నివాసమునెడదురు, బలమైన హస్తముతో నేను వారిని బయటికి తీసుకుని వస్తాను, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు అని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇక్కడ ఆయన ప్రవక్తను ఆకర్షించుచున్నాడు. మండుచున్న పొద మోషే దేవుడు దేవుడై ఉన్నాడని చెప్పినట్లయితే, అవును నేను నమ్ముతున్నాను, ఓ మోషే నువ్వు బాగానే ఉన్నావు, అది అలాగే ఉంచుకో, నీవు మంచి స్త్రీని పెళ్లి చేసుకున్నావు, ఆమె అందమైన బిడ్డ, నిజంగా అందమైన కుమారుని కన్నావు, దేవునికి మహిమ కలుగును గాక. అది పాతకాలపు అదే పాఠశాల. చూస్తున్నారా? అయితే అతడు ఒకటి చేయుటకు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనిషిని ఆకర్షించవలసి ఉన్నది. చేయుటకు మనిషినికి ఆయన 2 సూచనలు ఇచ్చాడు. ప్రతి సూచనకు స్వరము ఉన్నది అని చెప్పండి. అది అలాగేనని అది రుజువు చేస్తున్నది. ఎప్పుడు గమనించు, ఆ స్వరములు ఏమి పలికను గమనించము. చివరికి సృష్టిని చేసినవి. యెహోవా ఇప్పుడు పలుకుటకు సంసిద్ధంగా ఉన్నాడు. మరలా ప్రవక్త వచ్చుట ఒక సూచన ఉన్నది. అది మీకు తెలుసా? ఆ కాలమునకు ప్రవక్త వచ్చుట ఒక సూచన ఉన్నది. డాక్టర్ ఆఫ్ డివినిటీ అని అర్థం కాదు. ఒక నమ్మకస్తుడైన కాపరి అని నా భావం కాదు. ఒక మంచి వ్యక్తి అని నా భావం కాదు. వారు మంచివారే, వారు దేవుని సేవకులు. అయితే ఒక ప్రవక్త ఒక సూచన ఉన్నాడు. అలాగని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. ఏంటి సూచన? ఆయన యొక్క వాక్యము నెరవేరుటకు సంసిద్ధంగా ఉన్నదటయే సూచన. ఈ ప్రవక్తిక సూచన ద్వారా నెరవేర్చబడుట. గమనించుడి, ప్రవక్త వచ్చుడైనది తీర్పును గూర్చిన సూచన హెచ్చరిక సమీపంగా ఉన్నదని అవుతున్నది. అది మీకు తెలుసా? అక్కడ ప్రవక్త సమీపంగా ఉన్నట్లయితే తీర్పు ఇక రాబోతుందని, తీర్పు మొత్తబోతుంది. గమనించుకోండి, మొట్టమొదట దేవుని ద్వారాను ఆ దినపు వాక్యము ద్వారాను రుజువు చేయబడవలసి ఉంటుంది. అప్పుడు అతడు సూచన చేయును. తర్వాత అతడు ఏమి ప్రకటించాడో ఆ సూచన గమనించు. ఆయన చెప్పాడు, అది జరిగినట్లయితే అతని మాట వినుడి. సంఖ్యాకాండం 12:6. అది జరగనట్లయితే అది మర్చిపో. ఆయన ఇచ్చున్నది లేఖన సంబంధమైన సూచన అయి ఉంటున్నది. ఒక్కసారి ఆయన సూచనకై ఆయన ఏమి ఇచ్చునో ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ అలాంటిదే ఇచ్చును. ప్రభు యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. వారు వాక్యమయుండిరి. యేసు వచ్చినప్పుడు ఆయన వాక్యమయుండెను. వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను విభజించును. ఎల్లప్పుడూ అలాగే చేయును. ఇప్పుడు గమనించుడి, ఈ ప్రవక్త యొక్క రాక తీర్పు సమీపంగానే ఉన్నదని సూచన ఇచ్చును. ఎల్లప్పుడూ అలాగే ఉండును. కొద్ది నిమిషాలు మనం కొద్దిగా నిలుపు చేద్దాం. నేను ఎక్కువసేపు తీసుకోను. 10 నిమిషాల్లో 2 పరీక్షిద్దాం. మిగిలిన వర్తమానం 10 నిమిషాలు. నోబహు ఒక ప్రవక్త దేశంలో ఉన్నాడు. రాబోతున్న తీర్పుకు ఒక సూచన ఉండెను. మోషే దేశంలో ఒక ప్రవక్త ఉండెను. రాబోతున్న తీర్పునకు ఒక సూచన ఉండెను. ఏలియా దేశంలో ప్రవక్త, రాబోతున్న తీర్పునకు ఒక సూచన ఉండెను. యోహాను దేశంలో ఒక ప్రవక్త, ఇశ్రాయేలుకు రాబోతున్న తీర్పునకు ఒక సూచన ఉండెను. వారు ఖచ్చితంగా కత్తిరించబడేది. గమనించు, సూచన ఏం చేస్తుంది? సూచన అవధానమును ఆకర్షిస్తుంది. తీర్పు తాకక ముందు దారి తప్పిన ఏర్పరచబడిన వారిని సంసిద్ధపరుస్తుంది. అది నోహువు చేసినది. ఏర్పరచబడిన వారిని సంసిద్ధం చేశాడు. మిగతా వారు, వారికి ఏమి చేసినది? సూచన యొక్క స్వరము అవిశ్వాసిని శిక్షించి తీర్పు కొరకే సంసిద్ధపరచినది. అది తప్పించుకోవటానికి ఏర్పరచుకున్న వారిని సంసిద్ధపరచినది. అదే సూచన అంటే రాబోతున్న తీర్పు కొరకై అందుకొరకే సూచనలు ఇవ్వబడినవి. ఏర్పరచుకున్నవారైతే వారు దాన్ని చూస్తారు. పవిత్రమైన హృదయం కలిగి అపవిత్రమైన శరీరము కలిగి ఉన్న ఆ చిన్న స్త్రీ వలి, పవిత్రమైన శరీరము కలిగి అపవిత్రమైన హృదయం కలిగిన పరిశీలు వలి. అది ఒకరిని శిక్షించినది, మరొకరిని రక్షించినది. మోషేను రక్షించిన ఆ తీర్పులే లోకానికి అతని బోధ ద్వారా లోకానికి తీర్పు తెచ్చినది. అది ఏర్పరచబడిన వారిని స్థిరపరుస్తుంది. దేనికై ఏర్పరచబడిన వారు సిద్ధపడతారు? దేవుడు పంపిన సూచనను వారు చూచి లేఖనంలోనికి తిరిగి చూస్తారు. అది అక్కడ ఉన్నదో లేదో చూస్తారు. అది ఇక్కడే ఉన్నది. ఏంటది? తీర్పు సంసిద్ధపడి ఉండుట. అప్పుడు ఏర్పరచుకున్న వారు స్వరాన్ని వింటారు. అయితే ఏర్పరచబడిన వారు ఎరుగరు. బుద్ధిహీనత. ముందుకు వెళ్ళు. అదే పాత పాఠశాలను మనము తీసుకుందాం. చూసారా? లూథర్ యొక్క దినాలలో ఆ విధముగానే వారు చేశారు. వెస్లీ యొక్క దినములలో ఆ విధముగానే వారు చేశారు. ఇప్పుడు ఆ విధముగానే వారు చేస్తారు. ఆ విధంగానే వారు ఎప్పుడూ చేస్తారు. అయితే అది యొక్క సూచన వెంబడించు స్వరము అది కలిగి ఉంటుంది. స్వరము లేఖన సంబంధమైన స్వరము గుర్తించబడుతున్నది. అది మర్చిపోవద్దు. అది వెళ్ళుచున్నరివు. ఎందుకనగా నేను మిమ్మల్ని మరలా చూడనేమో. నేను ఇక్కడికి చోటుకు దిగి వచ్చి నా సహోదరులందరినీ సంపాదించాలని, నాకు మార్గము కావాలని ఆశపడుతున్నాను. వారికి ఉద్యోగ కూటలు లేనప్పుడు డేరా వేసుకుని అలా కూర్చొని నిజంగా అది నానబెట్టినంతగా దినము అది బోధించండి. అయితే ఆయన దానికి అనుమతివ్వడు. అలా చేస్తానని నేను అనుకోలేదు. మనము అంతమునకు చాలా సమీపంగా ఉన్నాము. కడవరిన ఇప్పుడే ఉన్నాము అని నేను నమ్ముతున్నాను. అక్కడున్న నా పుస్తకంలో నేను వ్రాసుకుని ఉన్నాను. 1933 ఒక ఉదయం నేను ఎక్కడైతే సంఘ కాపరిగా ఉన్నానో అక్కడ ఒక బాప్టిస్టు ఆదివార బడికి వెళ్లిటకు సంసిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ వచ్చి కడవరి కాలంలో గుర్చి జరగనయ్యున్న 7 సంగతుల గుర్చి నాకు చూపించాడు. నేను వాటిని గుర్తుపెట్టుకున్నాను. అది పాత పసుపు కాగితంపై ఉన్నది. ఖచ్చితంగా ఎలాగూ జర్మనీ ఆ సీస్వీట్ సరిహద్దు గీత కట్టున్నది. ఆ గీతను కట్టక ముందే 11 సంవత్సరాలు ఏ విధంగా అమెరికా వారు దాన్ని పెద్ద దెబ్బ కొట్టినది నాకు చెప్పబడింది. ఈ విధముగా చెప్పబడినది, ఏ విధంగా ముస్సోలిన్ వస్తాడు, ఏ విధముగా ఇథియోపియా మీదికి వెళ్తాడు, ఏ విధముగా ఇథియోపియా అతని పాదములపై పడుతుంది, అతడు తలకిందులుగా పడి అవమానకరమైన చావు పొందుతాడు, తన యొక్క సొంత ప్రజలే అతనిపై ఉమ్మివేస్తారు. నేను చెప్పాను 3 సిద్ధాంతాలు వాదములు ఉండును, కమ్యూనిజం, ఫాసిజం, నాసిజం, అవన్నీ కూడా కమ్యూనిజం లోకి కలుసుకుని పోయి రష్యా నుండి వస్తవి. అది కేథలిక్ సిద్ధాంతమును నాశనం చేస్తవి. అవి అవునో కాదో చూడండి, ఎంతో పురోగభివృద్ధి కలుగుతుంది అని నేను చెప్పాను. కోడిగుడ్డు వలె యాంత్రిక వాహనాలు వీధుల్లో వెళ్లడం నేను చూశాను. అది నేను చెప్పాను, ఒక విధమైన అధీనత ద్వారా రాజ మార్గముల నుండి రహదారుల నుండి కార్లు నడుస్తున్నాయి. వారు దాన్ని నడపనవసరం లేదు. కారు వెనుక భాగాన అమెరికా కుటుంబం సగాటలాట ఆడుచుండడం నేను చూశాను. వారికి ఇప్పుడే ఆ కారు ఉన్నది. వారికి అది ఉంచుటకు రహదారి ఉన్నట్లయితే చిన్న వల్కోజర్ ఖచ్చితంగా ఒక సంపూర్ణమైనది. మిగతా కాలంలో అది ఉన్నది. 1933లో ఏ విధముగా ఇప్పుడు అగుపిస్తున్నది మీరు తలంచగలరా? అటు తర్వాత అది ఏ విధంగా చెప్పబడినది, స్త్రీలకు ఓటు హక్కును అనుమతించుట, ఇంకా వారేమి చేస్తారో చెప్పబడి ఉన్నది. ఏ విధముగా ఈ దేశము ఇస్రాయల్ దేశం వల్లే ఒక పోలికగా ఉంటుందో, దేశము లోపలికి వచ్చి ఆక్రమించే వారిని వెళ్లగొట్టుట, దేశాన్ని స్వాధీనం చేసుకునుట. వారికున్న మొదటి కొద్ది మంది రాజులు దావీదు, సొలొమోను, వారు దైవభక్తి గల రాజులు. ఆ తర్వాత కొంచెం కాలానికి ఒక అహాబు రంగం పైన తెచ్చుకున్నారు. అతనికి వారు ఓటు వేశారు. సంఘములో లోకం, లౌకికం లోకం వచ్చినది. మనము ఒక లింకన్ ను, వాషింగ్టన్ ను కలిగి ఉంటుంది. ఈ రోజు ఏంటో చూడు, మనం ఎక్కడికి వెళుతున్నామో చూడు, తరువాతది ఎక్కడికి వెళుతుంది, మనం కడవరి కాలంలో ఉన్నాము. ప్రకృతి సంబంధముగా అది ఒక సూచన, ఖచ్చితంగా అది సూచన. అది ఏర్పరచబడిన వారిని సంక్షిప్తం చేస్తున్నది, అవిశ్వాసని తీర్పు కొరకై గద్దిస్తుంది. ఈ ప్రవక్త నిజమైన ప్రవక్త అయినట్లయితే, అతను చెప్పింది జరుగుతున్నట్లయితే, సంఖ్యాకాండం 12:6 బైబిల్ తెలియజేస్తుంది, అతని మాట వినుడి, అది రుజువు చేయబడినది, అది మనుష్యుడు కాదు, ప్రవక్త ఒక మనుష్యుడు. అయితే అతీతమైన సూచన నుండి వచ్చిన స్వరం లేఖన సంబంధమైనది, అది రుజువు కాబడినది. అలాగైతే అది హెచ్చరిక. జ్ఞాపకం ఉంచుకోండి, బైబిల్ ప్రవక్త ద్వారా వ్రాయబడినది. 2 పేతురు 1:21 కూడా, హెబ్రీ 1:1 కూడా. మోషేకు అగ్నిస్తంభం ఒక సూచన, స్వరము మాట్లాడబోతున్నది, అగ్నిస్తంభము స్వరము మాట్లాడబోవచ్చున్నదని చూయించినది. అగ్నిస్తంభము ఒక సూచన. ఈ మధ్యనే హోస్టల్ నుండి వచ్చినది మీకు జ్ఞాపకం ఉంచుకోవలసినది. మోషే ఒక ప్రవక్త, ఇస్రాయల్ సూచన, వాగ్దానం ఇక నెరవేరినై ఉన్నది. మోషే వచ్చి ప్రవక్త సూచన చేసినప్పుడు వారందరినీ అతను ఒకటిగా చేయగలడని వారికి తెలుసు. దేవుని వాక్యం క్రమములో ప్రతి ఒక్కసారి ఎంతో సంపూర్ణమగనదు. గత రాత్రి నేను చెప్పినట్టుగా ఒరీము తుమ్మీము ప్రతిదీ దేవునికి ఎల్లప్పుడూ జవాబిచ్చును. ఒక క్షణము తిరిగి ప్రవక్త యోనాను తీసుకుందాము. ఇక్కడ నేను 1వ అధ్యాయం యోనా వ్రాసుకున్నాను. ఇక్కడ అతని ప్రవచనం యొక్క 1వ అధ్యాయము. యోనా తిమిగిలమ కడుపులో నుండి రావడం ఒక సూచన. గమనిస్తున్నారా, ప్రజలు అన్యులు, వారు సముద్రపు దేవతలను ఆరాధన చేయుదురు. వారి యొక్క సముద్ర దేవత తిమింగిలము. అనేక మంది యోనాను గద్దించడం ప్రయత్నం చేస్తారు. నేను ఎల్లప్పుడూ యోనాను తీసుకుంటాను. ప్రభు యొక్క చిత్తానికి యోనా బయట లేడు. నీతిమంతుని అడుగు జడలు ప్రభు స్థిరపరచున్నాడు. అతడు యోనా అని మనము చెప్పాలనుకుంటాము. అయితే ఒక్కసారి అదెంతో విలువో మనం తీసుకుందాము. అతడు నినివేకి వెళ్లవలసినది అని నాకు తెలుసు. అయితే తర్షిష్కు ఆ ఓడిలో అతని దేవుడు చేర్చవలసి ఉండెను. సముద్రం మీద వచ్చుటకు ఆయనకు ఇబ్బంది కలిగను. యోనా చెప్పాడు, నా చేతులు కాళ్లు కట్టివేయుడి, నేను కలవరంలో ఉన్నవాడు నేనే, అది కలగటానికి నేనే కారకుడును. అతనిని త్రోసివేశాడు. చేపలో నీటిలో చేప నీటిలో ఈదుతుంది. పెద్ద చేప యోనాను మృంగివేసినది. అది నమ్మటకు విజ్ఞాన శాస్త్రానికే కష్టమని నాకు తెలుసు. కొంచెం కాలం క్రితమే కెంటికలోని లూయిస్విల్లో సుమారు 10 సంవత్సరాల క్రితం ఒక వంగిన బండపైన ఒక తిమింగిలాన్ని వారు అక్కడ పెట్టారు. అక్కడ కొందరు రెక్కీలు ఉన్నారు. ఎలాగునా స్వాధీనపరచుకోవాలో అంతకంటే ఇంకా ఎక్కువ ఎరిగిన తెలివిగల వారు వారికున్నారు. బైబిల్ అబద్ధం చెప్తుందని తెలియచేయటానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అతడు చెప్పాడు, ఇదిగో ఇది మీకు తెలుసా, పాత కాలంలో బైబిల్ చెప్పే సామెత ఏంటో, యోనాను తిమింగలం మింగివేసిందని చెప్తుంది అని అన్నాడు. అతడు చెప్పాడు, చూడు దాని గొంతులో బందిగుండు కూడా నీవు పెట్టలేవు, అదెంతో చిన్నది. నిండు ఆరుగా ఎదిగిన ఒక మనిషి దాని కడుపులోకి ఇలాగ వెళ్ళగలుగుతాడు అంటాడు. మీరు చూశారా, అది కేవలం ఒక పాతకాలపు సామెత. ఆ విధంగా బైబిల్ అటువంటి వాటితో నిండు ఆరుగా ఉన్నది అని అన్నాడతడు. నా తలపుడుకైతే అదెంతో పెద్దది. నేను చెప్పాను, అయ్యా అక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అని అడిగాను. నీవేమి చెప్పాలనుకుంటున్నావు అని అన్నాడు. నేను అన్నాను, దేవ చూడు నువ్వు బైబిల్ సరిగా చదవలేదు. బైబిల్ చెప్తుంది ఇది ఒక ప్రత్యేకమైన తిమింగలమని అని చెప్పాను. దేవుడు పెద్ద చేపను సిద్ధపరిచాడు, అతన్ని మెరగటానికి ఇది ప్రత్యేకంగా తయారు చేయబడినది. అది చేయుటకు అది చేయబడినది. అది మామూలు చేప కాదు. దేవుడు ఒక అసాధారణ కార్యము చేయబోచుండెను, కాబట్టి ఆయన ఒక అసాధారణ చేపను తీసుకున్నాడు. చూశారా, అది తర్వాత అతను ఏమి చెప్పలేదు. కాబట్టి దేవునికి ఒక ప్రత్యేకమైన కార్యమున్నది. మందిరంలో నుండి ఒకసారి వస్తున్న ఒక చిన్న బాలిక వలె ఆమె చిన్న వెంట్రుకలు వెనుకకు దువ్వుకుని ఉన్నది, నున్నగా దువ్వుకున్నది. ఆమె చిన్న ముఖము వలసిన చిన్న ఉల్లిపాయ వలె ఉంచుకున్నది. బైబిల్ పట్టుకుని వెళ్తుంది. వృద్ధుడైన ఈ జిమ్ డార్సీ ఉటికాలో నివాసముంటున్నాడు. అతడు ఒక నాస్తికుడు, పెద్దవాడైన సైనికుడు. అతడు దేవుణ్ణి నమ్మలేదు. అతడు అడిగాడు, ఓ యవన స్త్రీ ఎక్కడికి వెళ్తున్నావు నీవు అని అడిగాడు. అయ్యా నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పిందామె. నీ చంకలో పెట్టుకుందేంటి అని అడిగాడు. అది బైబిల్ గ్రంథము అని ఆమె చెప్పినది. నీవు అది నమ్మవద్దు, నమ్ముతావా అని అడిగాడు. అవును నేను నమ్ముతానయ్య గారు అని ఆమె చెప్పినది. అక్కడి కథలో తిమింగిలం యోనాను మృంగివేసింది అన్నది, అది నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. ఎందుకని? తప్పక, దానిలోని ప్రతి ఒక్క మాట నేను నమ్ముతున్నాను అని అన్నదామె. నీవు విశ్వాసమని అంటున్నావు. విశ్వాసం వల్లే కాకుండా ఇంకొక రీతిగా నీవది ఎలా రుజువు చేస్తావు? ఎందుకని అని ఆమె అన్నది. నేను పరలోకానికి వెళ్లిన తర్వాత నేను యోనాను అడుగుతాను అని చెప్పినది. గమనిస్తున్నారా, అతడు అక్కడ లేకుంటే ఎలాగూ అని అడిగాడు అతడు. అలాగైతే నీవే అతన్ని అడగవలసి ఉంటున్నది. కాబట్టి అదే చాలా మంది సరి అవుతుందని నేను అనుకుంటున్నాను. కనుక దాని గురించి అది సరైనది అని నేను తలస్తున్నాను. యోనా తిమింగలాన్ని మృంగివేశాడని బైబిల్ చెప్పినట్లయితే నేను అది నమ్ముతాను. ఆయన దాన్ని సిద్ధపరిచాడు. దేవుడు ఏమి చేశాడో నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. ఆయన ఎల్లప్పుడూ తన మాట నిలబెట్టుకుంటాడు. కాబట్టి యోనాను మనము ఎగతాళి చేస్తాము. అయితే చేప ఈదుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా, అది తన ఆహారాన్ని వేటాడుతుంది. ఆ తర్వాత అది తిన్న తర్వాత అడుగు భాగానికి వెళ్లిపోయి దాని చిన్న రెక్కలు ఊపుతూ అడుగున విశ్రాంతి తీసుకుంటుంది. ఆ బంగారు చేపకు ఆహారం వేయి, ఏం జరిగినో కనిపెట్టు. వాటి నిండిన తర్వాత అడుగు వెళ్లిపోయి అడుగున వాటి ఈదు రెక్కలు అటు ఇటు చాచి అక్కడ పండుకుని నెమ్మదిగా ఉంటవి. సిద్ధపరచబడిన ఈ పెద్ద చేప వచ్చేసి ఈ ప్రవక్తను మెరిగివేసినది. సముద్రం అడుగు భాగానికి అతడు వెళ్లిపోయాడు. బహుశా అక్కడ 240 అడుగుల లోతు ఉండవచ్చును. తాను విశ్రాంతి తీసుకుంటకు సముద్రపు అడుగునకు వెళ్లిపోయాడు. మనం ఎల్లప్పుడూ యోనాను గురించి ఆలోచించేస్తాం. ప్రతి ఒక్కరు చెప్తారు, ఇప్పుడు నేను ప్రార్థన చేయించుకున్నాను, అయితే నా చేయి ఏం బాగలేదు, నేను ప్రార్థన చేయించుకున్నాను, నాకేం అగుపించట్లేదు అని అంటారు. ఎప్పుడు యోనాను గురించి అరవగాక అతనికున్న సూచన లక్షణాలు చూడు. మొదట అతడు తుఫాను సముద్రం పైన ఉండెను. అతనిని దేవుడు పంపిన పరుగు పన్నెములో సగంలో ఉండిపోయేను. అతని చేతులు కాళ్లు కట్టివేయబడిను. ఉగ్రతతోనున్న తుఫాన్లు అతడు వేయబడిను. ఒక తిమింగలం మింగినది. సముద్రపు అడుభాగమునకు అతడు తీసుకుని వెళ్లిపోయినది. అది అక్కడ మాంతిలో తిమింగలము కడుపులో అతడు అక్కడ పడి ఉండెను. సముద్రపు నాచు అతని మెడకు చుట్టుకుని ఉండెను. అతడు ఇటువైపు అటు చూస్తూ అది తిమింగలము కడుపు, ఇటు అటు చూస్తే అది తిమింగలము కడుపు, అతడు అటు చూస్తే అది తిమింగలము కడుపు. అన్ని చోట్ల అతడు చూశాడు. అది తిమింగలము కడుపే. సూచన లక్షణాన్ని గురించి నీవు మాట్లాడు. బహుశా అవి అతనికి ఇండి ఉండవచ్చును. అయితే అతను ఏమి చెప్పాడో మీకు తెలుసా? అతడు చెప్పాడు, అసత్యమైన వ్యర్థ దేవతలు, నేనిక వాటి వైపు చూడను, అయితే మరొకసారి నేను నీ పరిశుద్ధ పర్వతం వైపు చూస్తాను. సొలొమోను భూసమరణ మానవుడు దేవాలయమును ప్రతిష్ఠ చేసిన భూసమరణ మానవుడు చెప్పాడు, ప్రభువా నీ ప్రజలు ఇబ్బందుల్లో ఉండి ఈ పరిశుద్ధ స్థలం వైపు చూచినట్లయితే ఆకాశం నుంచి వారి మనవి ఆలకించుము అని. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మీద యోనాకు విశ్వాసం లేదు. 3 పగళ్లు 3 రాత్రుల తర్వాత ఆ తిమింగలం నుండి దేవుడు అతన్ని విడిపించాడు. ఆయన ఒకవేళ ఒక ప్రాణవాయువు గుడారాన్ని అక్కడ పెట్టాడేమో, ఆయన ఏమి చేశాడో నాకు తెలియదు. అయితే వాక్య ప్రకారముగా ఆయన అతన్ని 3 పగళ్లు 3 రాత్రులు సజీవంగా ఉంచాడు. వాక్యం నిజం. అలాంటి పరిస్థితుల్లో యోనా మానవుడు నిర్మించిన మందిరమేమి చూడగలిగితే మన యొక్క చిన్న సూచన గుర్తులకు ఎక్కడైతే మనం ఒప్పుకునే దానికి విజ్ఞాపన చేయొచ్చు. తన యొక్క సొంత రక్తము చేత సర్వశక్తిమంతుడగు ఆయన కుడి పార్శ్వన ఎక్కడైతే యేసు నిలబడి ఉన్నాడో ఆ గుడారం వైపు నీవు నేను ఈ రాత్రి మన యొక్క సూచనలకు ఎంత ఎక్కువగా చూడవలసి ఉన్నది. యోనాను గద్దించవద్దు. నీ తప్పు ఏమైనదో చూడు, వాగ్దానములు చూడు. దేవుడు అలాగని చెప్పాడు. మీరు అబ్రహాము పిల్లైనట్లయితే దేవుడు అలాగని చెప్పాడు. ఆయన వాగ్దానం చేశాడు, అది అంతటితో అయిపోయినది. గమనించు, అక్కడ వారందరూ చేపలు పడుతున్నారు, వారి వలలు లాక్కున్నారు. కొద్దిసేపటికి సముద్ర దేవత అయిన తిమింగలము ఒక తిమింగలము ఒడ్డుకు నెట్టుకుని వచ్చినది. ప్రతి ఒక్కరు ముఖాల్లోని సగిలపడ్డారు. కార్యాలు ఇలాగూ చేయాలో దేవునికి తెలుసు. తన నాలుకను ముందుకు వెనుక్కు చాచుకుంటూ నేరుగా ఒడ్డుకు వచ్చినది. అది అలా చేసినప్పుడు ఇక్కడ ప్రవక్త తిమింగలము నోట్లో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ప్రవక్త దేవత ప్రవక్తను ఒడ్డున ఊచివేసినది. వారు మారు మనస్సు పొందుట్లో అతిశక్తి లేదు. చూశారా, అది ఇక చూసిన అది ఒక సూచన. యోనా తిమింగల యుద్ధం నుండి విడుదల పొందుట ఒక సూచన. అతను ఏం చేశాడు? అది దేవుని యుద్ధం వచ్చిన సూచన. స్వరము ఏమని చెప్పినది? 40 దినాల్లో మారు మనస్సు పొందురి లేదా నశించిపోతారు. దేవుని యొక్క సూచన, దేవుని యొక్క స్వరము. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఒక సూచనను పంపినప్పుడు ఆ సూచన వెనుక దేవుడు ఆయన యొక్క స్వరమును పంపును. గమనించండి, మారు మనసు పొందుడి లేదా 40 దినాల్లోగా ఈ పట్టణమంతా నాశనమైపోవును. 400 సంవత్సరాల ప్రవక్త లేకున్నప్పుడు ప్రవక్తకు యోహాను భూమిపైన కనిపించాడు. 400 సంవత్సరాల తర్వాత సూచన అతడు అగుపించుట. ఆ చిన్న బిగువు లేని సమయం. నీవు ఆత్మ సంబంధమైనట్లయితే నేనేం చెప్తున్నానో నీవు పట్టుకోగలవు. దేవుడు నీ యొక్క గ్రాహ్యాన్ని తెరచును కాక. అదెంతకాలం ఉంటుంది? 400 సంవత్సరాలు ఇస్రాయేలీలకు ప్రవక్త లేకుండా ఉన్నాడు. సంఘాలు ఎంతో గజిబిజైపోయినవి. ఆ తర్వాత యోహాను రంగం మీదకి వచ్చాడు. యోహాను ప్రవక్తయున్నాడు. అతని తర్వాత మెస్సయ్య మాట్లాడబోతున్నాడని అది ఒక సూచన ఉండేది. గమనించు, ఎందుకనగా మలాకి ముడి చెప్తుంది, మార్గము సిద్ధపరచుటకు ప్రజలను సిద్ధపరచుటకు నాకు ముందుగా నేను నా వర్తమానకుని పంపెదను. యోహాను చూడు, అతనిలో ఏ స్వార్థము లేదు, ఎప్పుడు మహిమను కోరలేదు. అతన్ని మెస్సయ్య అని పిలువకోరారు. అయితే అతడు చెప్పాడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా యోగ్యుని కాదు అని అన్నాడు. అయితే యేసు అగిపుడిచిన వెంటనే ఆయన యొక్క సూచన ఉండేను ఒక అగ్నిస్తంభము పావురు వలె క్రింతికి ఆయనకు పైగా దిగివచ్చిన వెలుగు ఒక స్వరమై ఇలాగూ చెప్పాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను. గమనించండి, యోహాను వెంటనే చెప్పాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అతడు సంఘమునకు క్రీస్తును బహూకరించాడు. ఆమేన్. కడవర దినాల్లో అది మరలా పునరావతమునని మనకు చెప్పబడినది. ప్రజలకు మెస్సయ్యను పరిచయం చేయటటువంటి ఒక వర్తమానము రాబోతుందని చెప్పబడి ఉన్నది. అది అంతగా ఆ విధంగా ఉంటుంది. ఆ రోజు వారు చేసినట్లుగా వారు అంతా మగవారై ఉంటారు. అది ఆయన వాగ్దానం చేశాడు. మత్తయి తరువాత అధ్యాయం మలాకి అది మనకు చెప్తుంది. గమనించుడి, అందును గుచ్చి వారు అడిగారు, ఏలియా ఆత్మలో యోహాను స్వభావము అతనిలో గుర్తింపు చేస్తున్నది. ఇద్దరు ప్రవక్తలను గమనించు. ఇశ్రాయేలు గజిబిజిలో ఉండగా అట్టి సమయంలో లేచిన మనుష్యుడు ఏలియా. అహాబు ఒక రాజు. ఇజబెల్ని బట్టి అందరు స్త్రీలు అపహసించబడ్డారు. బహుశా నీటి ముద్దల్లాంటి తలకట్టులేమో. బహుశా ఈ రోజు పెట్టుకున్న వారి వలె ఉన్నారు. అందరూ ఇజబెల్ వలె అయిపోయారు. సంఘ కాపులు అనుకున్నారు, అది చాలా బాగుంది, వారిని అలాగే ఉండని, వారిది చేయని. అట్టి సమయంలో అడవుల్లో నుండి ఏలియా అను పేరు గల ఒక మనిషిని దేవుడు లేపాడు. అతడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా మనకు తెలియదు. అతని గుర్తించుటకు ఎటువంటి పాఠశాల లేదు. అయితే అతడు వచ్చి అట్టి దాన్నంతా గద్దించాడు. అక్కడ ఉన్నదాన్నంతా అతడు గద్దించాడు. ఈ దినమందు అతడు వచ్చినట్లయితే మన యొక్క కట్టుబాటును అతను గద్దిస్తాడు. ప్రతి ఒక్క యజమానులను అతడు గద్దించాడు. కడపడకు అది ప్రవక్తను క్రిందకు తెచ్చినది. యోహాను వలె పరుగులు తీశాడు. ఎక్కడైతే అతన్ని యెజెబెల్ అతన్ని చంపజూచినప్పుడు అతడు బదరీ వృక్షం కింద పడుకున్నాడు. ఆమె అతన్ని ద్వేషించినది. అడు తర్వాత అరణ్యములుండి యోహాను బయటకు వచ్చిన తర్వాత ఇలాగ చూస్తున్నాము, అతడు ఒక అడవులు అభిమానుడని. అతడు నవీన స్త్రీల కొరకు విడాకులు తీసుకున్న వారికి, వివాహము చేసుకున్న వారికి తిరిగి వివాహము చేసుకున్న వారికి విషయాన్ని ముక్కలు చేస్తూ ఒక వర్తమానంతో నేరుగా వచ్చాడు. ఏ యొక్క పాఠశాల నుండి అతడు రాలేదు. దేవుడు పంపిన వాడిగా దేవుని యొద్ద నుండి వచ్చాడు. అతడు నవీన స్త్రీలను గద్దించాడు, కఠినంగా వారిపై మాట్లాడాడు. అతడెన్నడూ రంధ్రాలు చేయలేదు. అయితే అతడు విషయంగా చెప్పాడు, కాలము సమీపమైనది, మెస్సయా మాట్లాడబోతున్నాడు. అది చూడండి, ఈ దినపు నేటి నవీన ప్రవక్తలు కొందరు వచ్చుచుండుట. ఏలియా మొదటి వచ్చిన సమయమును పోల్చి చూడండి. వారి యొక్క ఎజబెలులు వెంట్రుకలు కత్తిరించుకుంటానికి అనుమతించుట, పొట్టి లంగాలు తొడుక్కునుట, సిగరెట్లు త్రాగుట, వారు ఏది చేసినప్పటికీ చేయుటకు అంగీకరించుట, వారిని అలాగ నడిపించుట, ఏది మంచిది చెప్పకూడదు. ఆమె అతన్ని విడిచిపెడుతుంది, ఇంకొకరిని తెచ్చుకుంటుంది. మనుష్య కల్పితమైన సిద్ధాంతాలతో వారిని నడిపించుట అది సిగ్గుచేటు. మనుష్య సిద్ధాంతములు అది చేయటం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలు నిరర్థకం చేయిస్తున్నారు. ఇలాగనగా సంఘంలో చేరుతారు, ఇంకా క్రైస్తవులని చెప్పుకుంటారు, వారి హక్కులు పట్టుకుని క్రైస్తవులని చెప్పుకుంటారు, అలాగే సాగిపోతారు. అది వారికి కావలసినది, అదే అప్పుడు వారు చేసింది. అయితే గుర్తుంచుకోండి, అటువంటి సమయంలో దేవుడు మల్లాకి 4లో వాగ్దానం చేసినట్లుగా, అనగా ఆయన వాక్యమును మరలా నెరవేర్చును. అవునది నిజం. చూడు, ఈ రోజు మనం ఎక్కడున్నామో యోహాను కాలంలో ఉన్నట్లుగా మిగతా కాలంలో ఉన్నట్లుగా ఉన్నాము. ఒక వృద్ధుడైన చిన్నతను, ఈ చిన్న ఆమోసు వచ్చాడు. చూడు, అతడు ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలియదు. అతడు ఒక పశువుల కాపరి. దేవుడు అతన్ని గొర్రెలు బయలులో నుండి, ఆవుల బయలులో నుండి తీసి అతనికి తరబీతునిచ్చాడు. అతను సమరికి వచ్చినప్పుడు అతను లేచి ఆ దినాన కొండపైన లేచి నిలబడి అక్కడ చూశాడు. సూర్యుడు అతని బట్టనెత్తిపై ప్రకాశిస్తున్నాడు. అతని మీసాలు నెరసిపోయినవి, అతని నేత్రాలు కలిపి మెరుస్తున్నాయి, అతని భక్తి గల కన్నులు చిలికించి ఉన్నాడు. యాత్ర చేయవారు అందులోకి వచ్చి దృశ్యాలను చూచినట్లుగా చూచి కాదు, ఎందుకనగా పట్టణమంతా పాపానికి ఇచ్చివేసుకున్నది. ఎవరి బుడత, గుర్తింపు లేని వ్యక్తి? అవును, అది ప్రవక్త ఆమోసు. ప్రజలు ఏమి చేసినా చేయటకు అనుమతిచ్చినా కఠినుడైన 2వ యరొబాము దినాల్లో అతను ప్రవచించాడు. యాజకులందరూ అందుకై ఉన్నారు. వారు అందమైన ఆలయాలు కట్టారు, వారందరూ అందమైన వస్త్రాలు ధరించారు, వారి యొక్క స్త్రీలు నీచ వర్తనలు, వారిష్టమైనట్టుగా వస్త్రాలు ధరించారు, అందమైన అమ్మాయిలు వారి యొక్క అనుకరణలు, సోయగానాలు చూచుడుకయ్యి యాత్రా గుంపు ప్రతి చోట నుండి ఉండెను. మరి యొక్క నవనాగరిత గల అమెరికా సంయుక్త రాష్ట్రము దేవుని ప్రజలుగా అనుకునేవారు. దాని గురించి ఎవరు ఏమీ చెప్పడం లేదు. ప్రజలపైన అలాంటి గట్టి పట్టు ఉన్నది. ఇప్పటికి 18 సంవత్సరాలు ఈ నాటికి, ఈ రోజుకు మా రిబ్కా 18 సంవత్సరాలు. ఈ విషయాలు నేను ఖండిస్తూ ఈ దేశాన్ని నేను దాటిపోయాను. సంవత్సరం నేను తిరిగి వస్తున్నప్పుడు నేను మొదటిసారి ప్రారంభించిన దాని వల్లే ఎంతో ఎక్కువ మంది పొట్టి వెంట్రుకలతోనున్న స్త్రీలు, ఒక గొప్ప ఖ్యాతి గాంచిన పెంతికోస్తు బోధకుడు సుమారు 1 సంవత్సరం క్రితము గదిలోకి నన్ను తీసుకుని వెళ్లాడు. మంచి ప్రపంచం ఎరిగిన మనుషుడు అతడు. అతడన్నాడు, సహోరబ్రహాం, నేను నా చేతులు నీపైన పెట్టి నీ కొరకై ప్రార్థన చేయని, నేను జబ్బుతో లేనే అని నేనన్నాను. అతడన్నాడు, అయితే ఒకటి పొరపాటు ఉన్నది. అతడు చెప్పాడు, సహోరబ్రహాం, నీవు నీ పరిచర్యను పాడు చేసుకుంటున్నావు. ఎవ్వరూ నీతో సహకరించరు. బోధకులు నీతో సహకారం ఇవ్వకునేటకు అది అతిశక్తి కాదు. వారి స్త్రీలను నీవు గద్దిస్తున్నావు. ఆ ప్రజలు ప్రవక్తని పిలుస్తున్నారు అని అతడు చెప్పాడు. నేను అలాగని ఎప్పుడు చెప్పలేదే అని నేనన్నాను. అతడు చెప్పాడు, అయితే నీవు అలాగేనని వారు తలస్తున్నారు. అతడన్నాడు, నేను అది నమ్ముతున్నాను. అతడు చెప్తున్నాడు, నీవు రోగుల కొరకై ప్రార్థించుటకు పిలువబడ్డావు. అతడంటున్నాడు, రోగులకై ప్రార్థించు, ఆ స్త్రీలను అలాగే వదిలివేసేయి, వారి భావాలను నీవు గాయపరుస్తున్నావు. నేనడిగాను, ఎలాగూ? వారు ధరిస్తున్న పొట్టి, కత్తిరించుకున్న పొట్టి వెంట్రుకలు మొదలగు వాటిని గుచ్చి అని అతడు చెప్పాడు. అది తప్పు అని నేను చెప్పాను. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, ఒక స్త్రీ తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నప్పుడు ఆమెకు విడాకులిచ్చి వదిలివేయుటకు పురుషుడికి హక్కు కలదని తెలుపుతున్నది. ఖచ్చితంగా నిజం. ఆమె తన యొక్క శిరస్సును అవమానపరుస్తుంది. అదే బైబిల్ తెలుపుతున్నది. నీవు అది ఇష్టపడతావో లేదో నాకు తెలియదు, అయితే అది బైబిల్ గ్రంథము 1వ కొరింథీయులలో తెలుపుతుంది. శరీరానికి ఒత్తుకునేవి శరీరం బయట ఉన్నట్లు బట్టలు ధరించుట. తరువాత వారు వచ్చి, మిస్టర్ బ్రహాం గారు, ఏంటిది ఆ రకమైన బట్టలే వారు అమ్మేవి అని అడుగుతారు. వారికి ఇంకా వస్తువులు ఉన్నవి, కుట్టు మిషన్లున్నవి, క్షమాపణ ఉండదు. ఎమిష్ దంకడి స్త్రీలు ఇంకా వాటిని ధరిస్తారు. నిజం. ఏం జరిగినది? వారెక్కడికి వెళ్తారు, చేస్తారు. ఒక స్త్రీ అడిగినది, మిస్టర్ బ్రహాం గారు, నేను పొట్టి లంగాలు కట్టుకోను. ఏంటవి? ఆ అన్నది, అవి నేను తొడుక్కుంటాను, అది బహుహీనం అని నేను అన్నాను. బైబిల్ గ్రంథం ఇలాగ తెలుపుతున్నది, పురుష వస్త్రములు స్త్రీ ధరించుట అవమానము అని నేను చెప్పాను. ఈ అమెరికా దేశంలో ఇప్పుడు ఎటువంటి గబ్బుగొట్టే రూపము కనిపిస్తుంది చూసారా? అవునది నిజం. సహోదరి, ఒకటి నన్ను చెప్పని, నీ భర్తకు, నీ అబ్బాయి స్నేహితుడికు నీవు లిల్లీ పువ్వు వల్లే పవిత్రంగా ఉండవచ్చు. అయితే తీర్పు దినమున వ్యభిచారం చేసినందుకు నీవు జవాబు చెప్పబోతున్నావు. యేసు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు ఆమె యందు వ్యభిచారం చేసిన వాడుగును, ఆ పాపి నిన్ను చూచినప్పుడు తీర్పు దినమున ఆమె జవాబు చెప్పవలసి ఉన్నది. నిన్ను నీవుగా ఆమెకు కాన్పించుకున్నావు, నిన్ను నీవు చూయించుకున్నావు. ఆ విధముగా వస్త్రధారిగా చేసుకుంటకు భక్తిగల స్త్రీ ఎందుకు చేస్తుంది? ఆ తర్వాత నీవు భాషలతో మాట్లాడి కిందకు పైకి నేలపైన చేసావు కనుక నీవు పరిశుద్ధాత్మ కలిగిన్నావని చెప్పుకుంటున్నావు. అది అన్యులు అలాగే చేయడం నేను చూశాను. హాటెంటాట్స్, పరిశుద్ధాత్మ పవిత్రమైనది, పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనది, కలుషితము లేనిది. నిజం. ఈ మనుషుడు చెప్పాడు, నువ్వు ప్రవక్తమైన వారు నమ్ముతున్నారు. ఏ విధంగా గొప్ప గొప్ప ఆత్మవరములు పొందుకోవాలో, దేవునికి విషయాలు ఎలా చేయాలో వారికి ఎందుకు నీవు బోధించకూడదు? నీవు ప్రవక్తమైనట్లయితే ఎందుకు చెప్పకూడదు? నేనన్నాను, వారు వారి యొక్క ఏబీసీనే నేర్చుకోకపోతే వారికి బీజగణితం ఎలాగూ నేర్పను? ఏబీసీనగా ఏంటో తెలుసా? ఆల్వేస్ బిలీవ్ క్రైస్ట్, అన్ని వేళల్లో క్రీస్తునే నమ్ము అది అని నీవు ఎలాగూ చేస్తావు? చూసారా, ఇక్కడ క్రింద మొదలు పెట్టే బదులు నీవు అక్కడ పైకి ఎక్కవలసి ఉన్నది. ఏ సుకృష్టిక పునాది పైన దేవుడు ఆయన సంఘమును కట్టును, అది బైబిల్ గ్రంథము. దానికి బయట తదితరమైనవన్నీ నేలలన్నీ కూడా కృంగుతున్న ఇసుకే. దేవుడు మారడు, ఆయన స్వభావం మారదు. ఆయన పురుషునికి వేరుగా స్త్రీని చేశాడు, స్త్రీకి వేరుగా పురుషుని చేశాడు, వారికి వేరు వేరుగా వస్త్రాలు వస్త్రధారణ చేశాడు. ఆ విధంగానే నిలబడాలని ఆయన కోరాడు. చూసారా, స్త్రీలు పురుషుల వలె కాన్పించాలనుకుంటా, పరుషుడు స్త్రీ వలె కాన్పించాలని కోరుకుంటా. ఓ, ఇటువంటి తారుమారు అంతా కూడా ప్రజల్లో ఒక గట్టి పట్టు జనముల్లో ఉన్నట్లు అగుపిస్తుంది. దానిని మార్చలేవు. పెద్ద మకరం వలె ఒక పెద్ద నల్లని బిందువుగా కాన్పిస్తుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు ఎరిగినట్లయితే, ఆ ఆత్మ ఒక మకరం రాక్షసి వాణ్ణి గట్టిగా పట్టుకున్నది. దాని నుండి వారు తప్పించుకోలేరు. ఎంతో ఎక్కువగా హాలీవుడ్ అలవాట్లు, ఎంతో ఎక్కువగా టెలివిజన్లు, ఎంతో ఎక్కువగా మిగతా బుద్ధిహీనత మనకున్న ప్రతిదీ కలుషితమైపోయినది. పని కత్తిరింపబడకపోయినట్లయితే, ఏర్పరచబడిన వారి నిమిత్తము పని తక్కువ చేయబడకపోయినట్లయితే ఏ శరీరం రక్షింపబడడు అని చెప్పబడట్లు అతిశయోక్తి లేదు. అంతకితము అది నేను ఎరుగను అని నువ్వు చెప్తావు. సరే, ఇప్పుడు నీవు ఎరుగున్నావు. ఇప్పటి నుండి చూశారా, నేను నిలుపు చేయటం మంచిది, వెనక్కి వెళ్దాము. గమనించు, యోహాను ఒక సూచన, అది జ్ఞాపకముచ్చుకో. దేవుడు ప్రప్రథముగా చేసినది అదే విధమున తిరిగి ఆయన చేయును. ఆయన వాగ్దానం చేశాడు, ఏ కాలంలో కూడా అలాంటి వాటికై ఒక గుంపు ప్రజలను ఆయన వాడుకోలేదు. జ్ఞాపకముచ్చుకోండి, ఒకప్పుడు ఒక గుంపు వారున్నారు. అహాబును పేరు గల ఒక గొప్ప మనిషి ఉన్నాడు. అతనికి 400 మంది ఇశ్రాయేలు ప్రవక్తలున్నారు. వారు అన్ని ప్రవక్తలు కారు. 400 మంది ఇస్రాయల్ ప్రవక్తలు. వారికందరికీ పెద్ద విద్యా హోదా పట్టాలు మొదలుగు ఉన్నవి. పెద్ద పాఠశాల ఉన్నది. అక్కడే దైవభక్తి గల యెహోషాపాతు పేరు గల ఒకడున్నాడు. అతడు యూదారాజు. అతడు దిగివచ్చాడు. అక్కడే ఒక విశ్వాసి అవిశ్వాసితో మిశ్రితమైపోవుట కార్యాలు తప్పుదారి పట్టినవి. అతడున్నాడు రామోత్కిలాదు. గమనించండి, అదెంత నిజమో. అతడు చెప్పాడు, అక్కడున్న రమోత్కిలాదు మాకు సంబంధించినది. అక్కడ దేశం పైన భాగము అది మాది. యెహోషువా దేశాన్ని విభాగిస్తూ ఇశ్రాయేల్ కది ఇచ్చాడు. ఫిలిస్తీన్లు అన్యులైన వీరు అక్కడికి వచ్చి వారి ఇద్దరిని తీసుకున్నారు. అతడు చెప్తున్నాడు, అది మాకు సంబంధించింది అని. గమనించు, ఎంతటి ప్రాథమికంగా ప్రజలు మంచిగా ఇండుటయు, మంచిగానే ఉండియు, ఇంకా అది పోగొట్టుకుంటున్నారు. అది వాస్తవంగా ఇస్రాయల్ కి సంబంధించినది. అయితే సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానాలని నియమ నిబంధనలపై ఉంటుంది. అవునా? ప్రభు ఎదుట వారు నడిచినట్లయితే. ఇటు చూడు, అతను అడిగాడు, నీవు నాతో కూడా వచ్చి ఆ భూమి తిరిగి తీసుకుంటానికి నాకు సహాయం చేస్తావా? ఇస్రాయలుకు సంబంధించిన గోధుమలతో అక్కడ ఫిలిస్తీన్లు మేకలు కడుపు నింపుకుంటున్నవి. అది లేఖన ప్రకారంగా నిజమే. అతను అడిగాడు, అక్కడికి వెళ్లి తీసుకుంటానికి నీవు నాకు సహాయం చేస్తావా? అయ్యయ్యో, అక్కడే అతడు తొందరపాటుతో గల తప్పు చేసినది. నా రథములు నీవే, నా మనుషులు నీవారే, నేను నీతో వస్తాను. తర్వాత యెహోషాపాతు ఆలోచించేటానికి మొదలు పెట్టాడు. ఏంటో తెలుసా? చూడు, మన వెళ్ళక ముందు ఇది ప్రభుతో సంప్రదించ వద్దా? ఓ, అలాగే అహాబు చెప్పాడు. ఖచ్చితంగా, క్షమించు నన్ను, నేను అదే తలంచి ఉండవలసి ఉన్నది అని అన్నాడు. ఇక్కడ ఒక చోటు ప్రవక్త ఉన్నాడా? ఓ, తప్పక ఉన్నాడు. అక్కడే నాకు వేదాంత పాఠశాల ఉన్నది. నీ వెన్నడు చూడటువంటి శ్రేష్టమైనది అది. వారందరూ అందమైన బట్టలు ధరిస్తారు. వారు పెద్ద నాగరిక వర్తమానము కలిగిన పండితులు. పొల్లు వరకు కూడా నేను వారికి నేర్పించాను, మేము వెళ్లి వారిని తీసుకుని వస్తాము. కనుక అక్కడ వారు వెళ్లిపోయారు. అందరూ ఒక్కచోటే చేరారు. వారు మొసగలు కాదు, దర్శనం వచ్చే వరకు వారు ప్రార్థించి ప్రార్థించి ప్రార్థించేవారు. ఆ తర్వాత వారు వచ్చారు. అందులో ఒకడు ఇనుముతో రెండు పెద్ద కొమ్ములు తయారు చేశాడు. అతను చెప్పాడు, వీటి ద్వారా నీవు ఫిలిస్తీన్లను లేదా అష్షూరీలను దేశం నుండి పరదోలుతావు. అతను చెప్పాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వెళ్ళు, ప్రభు నీకు తోడై ఉంటాడు. ఆ తర్వాత వారిలో ప్రతి ఒక్కరు ఒక్క భావంతో ఆత్మలోకి వెళ్లిపోయారు. ఇస్రాయల్ ప్రవక్తలు చెప్పారు, వెళ్ళు, ప్రభు నీకు తోడయుండును అని చెప్పారు. అది లేఖన సంబంధమా అని నీవు అడుగుతావు. దేవుడు ఈ వారసత్వను ప్రజలకు ఇచ్చాడు. అది శత్రువు తీసుకున్నది. నువ్వు వెళ్లి తీసుకుంటానికి నీకు హక్కు ఉన్నది. పెంతికోస్తు మీకు ఒక పాఠము తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అయితే యెహోషాపాతు ఒక భక్తి గలవాడై ఉండి అతని ఇలాగన్నాడు, అక్కడ ఒక చిన్న తప్పు ఒకటి ఇంకా ఉన్నది. ఇంకా ఇంకొకరు మీకు లేరా? ఇక్కడ బాగా తర్బీతు పొందిన 400 మంది ప్రవక్తల తర్వాత మరొకరా? ఇక్కడ క్రింద అంతస్తులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ఒక్క భావంతో నిలబడిన వారై యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అన్నారు. వెనక్కి తిరిగి చెప్పారు, యెహోషువా ఈ భూమి మాకిచ్చాడు, అది మాది, వెళ్లి తీసుకో. అయితే యెహోషువాతో మరొకరిని అడిగాడు, ప్రభువును అడుగుట కొరకై ఇంకొకరు ఎవరూ లేరా అని అడిగాడు. అతడు చెప్పాడు, ఓ ఇంకొకడు కూడా ఉన్నాడు. అయితే అతడు చెప్పాడు, నేను అతన్ని ద్వేషిస్తున్నాను, అతడు మిఖాయా ఇమ్లా కుమారుడు అని చెప్పాడు. నేను అతన్ని ద్వేషిస్తున్నాను, అతడు ఎల్లప్పుడూ కీడు విషయాలే నా కొరకు చెప్తాడు అని చెప్పాడు. ఇతడు అడిగాడు, రాజు అలాగ చెప్పకూడదు, వెళ్లి అతన్ని తీసుకురా. తర్వాత కొందరు పరుగులెత్తి వారిని అక్కడికి వారు పంపించారు. అందులో కొందరు చెప్పారు, మిఖాయా నీకొకటి నేనొకటి నీకు చెప్పాలనుకుంటున్నాను. వారు నిన్ను వెలివేశారు. ఈ మధ్యనే సహవాసం నుండి నిన్ను వెలివేస్తున్నాను, ఎందుకంటే నీవు ఇప్పుడు కూడా ప్రజల గురించి చెడ్డ విషయాలు చెప్తావు. కాబట్టి నీవు తిరిగి నీ యొక్క సహవాస బిల్ల పొందుకోవాలంటే వారు చెప్పేది నీవు చెప్పాలి. వారు నిన్ను వారి సంక కింద పెట్టుకున్నారు అని చెప్పారు. అయితే అతడు నిజమైన ప్రవక్తగానే ఉంటున్నాడు. అతడు చెప్పాడు, ప్రభువైన దేవుని జీవముతోడు, దేవుడు ఏది నా నోట ఉంచితే అదే నేను చెప్తాను. ఓ దేవుడు ఆ మనిషిని దీవించును కాక, ఈ రాత్రి ఆగు, ప్రభు నాకు చెప్పినది నేను చూస్తాను అని చెప్పాడు. తరువాత ఉదయం వెళ్ళు, ఇశ్రాయేలు కాపురు లేని గొర్రెల వలె చెదరి ఉన్నట్టు నేను చూచున్నాను అని చెప్పాడు. తరువాత అహాబుకు ఏమి జరుగును అని ఏలియా ఏమి చెప్పాడో దానితో అతని దర్శనాన్ని సరిపోల్చుకున్నాడు. శపించబడిన దానిని అతడు ఏ విధముగా దీవించగలడు? మనము భక్తిగల దేశము, పెంతికోసు సంఘము, బాప్టిస్టు, మెథడిస్టు మొదలగునవి, అవి క్రైస్తవ సంఘము. అయితే దేవుడు శపించిన దాన్ని నువ్వు ఎలాగో దీవించగలుగుతావు? నేను ఇందులో చరితని, నేను ఇది చేసితని అని నువ్వు చెప్తే నాకు లెక్కలేదు. దాంతో ఏ ఒక్కటి లాభం లేదు. నీవేమి చేసేవో చూడు, పెంతికోస్తును చూడు, ఏ విధముగా వారు అడ్డంకులు పెట్టినది చూడు, నువ్వు ఎలాగుండేవాడవో చూడు, ఇప్పుడు ఎలాగున్నావో చూడు. ఆశ్చర్యమేమీ లేదు, కళ్ళు గుడ్డివైపోయినవి. ఆ తర్వాత యాజకుడు అతని నోటి మీద దెబ్బ కొట్టాడు. అహాబు చెప్పాడు, తిరిగి అక్కడ లోపల బందీగృహంలో అతన్ని పెట్టు అని అన్నాడు. నేను తిరిగి సమాధానంతో వచ్చినప్పుడు ఇతని సంగతి నేను చూస్తాను అని అన్నాడు. నీవు తిరిగి వచ్చినట్లయితే దేవుడు నాతో మాట్లాడలేదు. చూశారా, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక సూచన ఉన్నది, అక్కడ ఆయన స్వరము ఉన్నది, దానికి అవిధేయులైతే తీర్పు వస్తుంది. పరిశుద్ధాత్మ ఈరోజు మన యొక్క ప్రవక్త. ఆయన స్వరము వినుటకు అవిధేయులైతే ఈ సంగతులు ఆయన చెప్పి ఉన్నాడని ఆయన లేఖనందు గుర్తించబడుచున్నాడు. పరిశుద్ధాత్మ రూపమున యేసుక్రీస్తు దేవుడు యొక్క మనుషులతో సంప్రదింపు చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా గుంపులతో సంప్రదింపులు చేయడు. అది ఒక్క మనుషులతోనే. ఏలియా ఒక గుంపు కాదు, యోహాను ఒక గుంపు కాదు, వారు ఒక గుంపు కాదు, ఒక సంఘశేఖ కాదు, లేక వారిలో ఒకరు కాదు. అయితే వారిరువురు అట్టిదాన్ని గద్దించారు. అవును, యోహాను చెప్పాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. మరియు కడవరి కాల సూచనకు కడవరి కాల స్వరం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పినదో అదే కడవరి కాల సూచనే ఉండును. కడవరి కాల సూచనను వెంబడించు కడవరి కాల సూచన లేఖనములో ఖచ్చితంగా గుర్తించబడుతుంది. వాగ్దానం చేయబడిన లేఖనమే అవుతుంది. కడవరి కాల సూచన ఏమైతుందో ఇప్పుడు మనం లూకా 17 చదువుదాం. అది సుధమ వలే ఉండును, ఒక వాగ్దానము. అది ప్రకృతి రీత్యా సుధమ మనకున్నది. ఇక్కడ ఆత్మ సంబంధమైన సూచనను మనం ఎందుకు నమ్మకూడదు? మీరు లేఖనం చూడగలిగితే లూకా 17 ఒక సూచన. మలాకి 4 ఒక స్వరము సూచన, దేవుడు శరీరధరే దేవుడు శరీరధరైనట్లుండెను, హృదయం యొక్క తలంపులను ఎరుగుట. మలాకి 4 యొక్క స్వరము ప్రజలను వారి యొక్క 3 సిద్ధాంతాల నుండి మరల్చుట, తండ్రుల యొక్క విశ్వాసమునకు మరల్చుట, అది సూచన. అదేంటో తెలుసా? ఇప్పుడు నేను ముగిస్తున్నాను. సూచనలు సహజంగా అంగీకరించబడతాయి తప్పనిసరిగా, అయితే స్వరము ఓ లేదు. సూచన వెంబడించు స్వరము, దానితో వీరికేమీ అవసరం లేదు. అవును, యేసు యొక్క సూచన ఒక మెస్సయగా రోగులను స్వస్థపరచుట, అది వారు అంగీకరించారు. అయితే ఒక రోజు నేను నా తండ్రి ఒకటై ఉన్నాము అని ఆయన చెప్పాడు. ఓ అయ్యో, ఆ స్వరం వారు అంగీకరించలేదు. వారు అన్నారు, నిన్ను నీవు దేవుడిగా చేసుకుంటున్నావు, దేవునితో సమానుడిగా ఎంచుకుంటున్నావు, నేను దేవుని కుమారుడను అని ఆయన చెప్పాడు. ఓ అయ్యో, దేవునికి కుమారుడు ఎలాగుంటాడు? చూశారా, దేవునికి కుమారుడునుట ఎంతో దురమవును కాక అని అన్నారు. అయితే చూడండి, సూచన వారు నమ్మారు, రోగులు స్వస్థత పొందుకున్నారు. అది అద్భుతం, అది ఎంతో అందమైనది. అయితే అది స్వరము యొద్దకు వచ్చినప్పటికీ వారు స్వరమును నమ్మటకు ఇష్టపడలేదు. వారు ఏమి చేశారు? ఆయన బయట ఉంచారు. అదేంటో మీకు తెలుసా? బైబిల్ గ్రంథము ప్రకటనలోని 3 అధ్యాయంలో తెలుపుతుంది, ఈ యొక్క లౌకిక కాలంలో అదే సంగతి ఆయన చేయుడని, ఆయన సంఘము వెలుపట ఉన్నాడు, అది వాక్యం ప్రత్యక్షమవుట, ఆయన ప్రత్యక్షపరచబడిన వాక్యమయ్యుండెను, ఆయన ఇంకా ప్రత్యక్షపరచబడు వాక్యమే. లూకాలోని సుధుమ యొక్క సూచనను నీవు నమ్మినట్లయితే, నీవది నమ్మగలిగితే, అలాగైతే మలాకి 4 యొక్క స్వరమును అంగీకరించకూడదు. నీవెందుకు చేయకూడదు? అంగీకరించకూడదు? నీవెందుకు చేయకూడదు? అది బయలుపరచబడవలసి ఉన్నది, సూచన రుజువు కావలసి ఉన్నది. అయితే స్వరమును నీవు అంగీకరించవలసి ఉన్నది. ప్రకృతి సంబంధముగా ఆత్మ సంబంధమైన సూచన పొందుటకు మోషే వెళ్లిపోయి తండ్రుల యొక్క వాగ్దానమునకు ప్రజలను పిలుచుటకు మోషేకు ఆజ్ఞ ఇవ్వబడింది. మలాకి 4 తండ్రుల విశ్వాసమునకు తిరిగి వచ్చుట, ప్రజలు తిరిగి వచ్చుట. ఓ గుడ్డివారు, చెదరిన వారైన మీరు మీ సొంతమునకు తిరిగి రండి. ముగింపులో యొక్క ఆఖరి వివరణ నేను చెప్తాను. ప్రవక్త చెప్పాడు, సాయంకాలమున వెలుతురుండును. చూడండి, అతడు చెప్పాడు, అది పగలు కాదు లేక రాత్రి కాదు అను దినమొకటి ఉండును. ఇప్పుడు వినండి, నేను ముగించుచున్నాను. ఒక దినముండును, ఇది లోతుగా వెల్లడియండి. ఈ రాత్రి ఇక్కడున్న వారిలో, ఈ ప్రసంగశాలలో, దేవుడు ప్రతి హృదయములో ఇది ఉంచును కాక. ప్రవక్త చెప్పాడు, పగలు అనబడదు, రాత్రి అనబడదు, అను దినము ఒకటి ఉండును. ఒక విధమైన మబ్బు కమ్మిన దినము, అస్తమయ దినము, మబ్బుయున్న దినము. అయితే చెప్పబడినది సాయంకాలమున వెలుతురుండును. జ్ఞాపకముంచుకోండి, సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పున ఉదయించును, పడమడిక వెళ్లిపోవును, నాగరికత సూర్యుని వెంటాడును. అది మీకు తెలుసా? గమనించండి, తూర్పున ఏ సూర్యుడైతే ఉదయిస్తాడో అదే సూర్యుడు పశ్చిమన అస్తమించును. నాగరికత ఖచ్చితంగా సూర్యునితోనే ప్రయాణం చేయును, తూర్పు పడమర కలయి వరకు. మనము పశ్చిమ తీరాన ఉన్నాము, తూర్పు మరియు పడమర. జ్ఞాపకముచ్చుకోండి, సువార్తాభిధముగానే ప్రయాణము చేసినది, అది తూర్పున ఉదయించి యేసుక్రీస్తు వచ్చుట. SON కుమారుడు, SUN సూర్యుడు కాదు, SON దేవుని కుమారుడు తూర్పున ఉదయించాడు. తూర్పు ప్రజలకు, ప్రజలు సంఘములో చేరిన ఒక దినమున్నది, సంఘ శాఖలు తయారు చేశారు, చూచుడుకు చాలినంతా వెలుతురున్నది. సరే, మాకు ఆలయం ఉన్నది, మేమిది కడతాము, మేమొక పాఠశాల కడతాము, మేమొక ఆసుపత్రి కడతాము, మేము విద్య నేర్పుతాము, మాకు ఒక వేదాంత పాఠశాల ఉన్నది, అది చేటుకు వారికి తగినంత వెలుతురున్నది. అయితే జ్ఞాపకం ఉంచుకో, బైబిల్ తెలుపుతున్నది, బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క ప్రవక్త యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సాయంకాల సమయమందు తూర్పున ప్రకాశించిన సూర్యుడే తిరిగి పశ్చిమాన ప్రకాశించును, సాయంకాల సమయమున వెళ్తురుండును. ఆయన ఏమి చేయును? లూకా 17 అధ్యాయంలో కడవరి కాలంలో తూర్పున ఏ విధంగా ఎటువంటి కుమారుడు ప్రకాశించాడో, ఎటువంటి శక్తి, ఎటువంటి పరిశుద్ధాత్మ, ఎటువంటిది ఏ విధముగా చేసెనో, అదే విధముగా మనిషి కుమారుడు ప్రత్యక్షమగును, సాయంకాల సమయమున వెళుతురుండును. పయనించిన అదే సూర్యుడు, SON సూర్యుడు కుమారుడు, పయనించిన అదే కుమారుడు పౌలు దగ్గర నుండి, తూర్పు నుండి వచ్చి జర్మనీలో మార్టిన్ లూథర్ పైకి దూకాడు, ఆయన యొక్క 2వ లాగుడ్ లో తిరిగి దూకాడు, అక్కడ నుండి ఇంగ్లాండ్ కు జాన్ వెస్లీ మీదకి దూకాడు, అట్లాంటిక్ సముద్రం పైగా దూకాడు, అమెరికా దేశంలోకి, పెంతికోస్తులోకి. ఇప్పుడు పెంతికోస్తు దానికదే కొనుకుతుంది, మనం తీరాన ఉన్నాము. ఆరంభంలో వారు ఎలాగూ చేశారో ఆ విధముగానే వారిలో ప్రతి ఒక్కరూ సమస్థాపకం చేశారు, నిర్మాణాత్మకం చేశారు. అది దేవుడు శపించాడు పెంతికోస్తు. అందరూ అది చేశారు. అయితే ఆయన చెప్పాడు, సాయంకాలమున వెళుతురుండును అని. సాయంకాల సమయమున ఒక సూచన ఉద్భవించును. స్నేహితులారా, ఇది వదిలిపెట్టవద్దు, వదిలిపెట్టవద్దు. అదే కుమారుడు, అదే వెలుగునిచ్చును, అదే ఎస్యుఎన్ సూర్యుడు, అదే సూర్యకాంతినిచ్చును, అదే ఎస్ఓఎన్ కుమారుడు, అదే కుమారుని వెలుగునిచ్చును. అది నా యొక్క మాట కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. బైబిల్ చెప్తుంది, మీ చేతులు పైకెత్తండి, అది ఖచ్చితంగా నిజం, అది నీ ఇష్టం. దేవుని కుమారుని యేసుక్రీస్తును నమ్ము. ఆయన మృతుడు కాదు, ఆయన జీవించుచున్నాడు. ఆయన దీనత్వములో తగ్గింపులో ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. పై మార్గము కింద ఉంటుంది. నిన్ను నీవు తగ్గించుకో, నీ యొక్క అతికించుకున్న భావాలకు దూరంగా రా. ప్రభుని యేసును నమ్ము, సూచన చూడు, తరువాత స్వరాన్ని నమ్ము. ఓహో చరణ వాళ్ళారా, మీ స్వంతమునకు తిరిగి రండి, మనం తలవంచుకుందాము. చేతిలో ఉన్నటువంటి మొదటి సూచన యొక్క స్వరమును వారు నమ్మనట్లయితే, అప్పుడు మోషతో ఉన్నట్లుగా తర్వాత రెండవ సూచన చేయము. తర్వాత వారు ఈ సూచన నమ్మకపోతే, తర్వాత నీళ్లు తీసుకుని, నీళ్లు ప్రణాళిక పోలిక, నీళ్లు తీసుకుని అది మహాసముద్రం నుండి కాని లేక సముద్రంలో నుండి కాని నీళ్లు తీసుకుని అది నేల మీద పోయవలను, అది రక్తముగా మారును. పరలోకపు తండ్రి, నిజంగా ఇప్పుడు ఆలస్యమైపోయినది, అయితే సాయంకాలమున వెళుతున్నానని వాగ్దానం చేశావు. వారు దాన్ని ధ్యానించి వాక్యుని బట్టి పట్టణం చేస్తుండగా ప్రజల హృదయంలోకి మా యొక్క సువార్త స్వరము ఎంతో లోతుగా చొచ్చుకుని పోవును కాక. ప్రభువా, ఈ స్థానిక వాసులను దీవించుము, ఈ ప్రజలను దీవించుము. ఇక్కడ వారు కూర్చుంటకు చూడము, ఆకలితోనున్న వారిగా, దీనులైన వారిగా నెట్టివేయబడి వత్తబడి ఇది అక్కడకు వచ్చినప్పుడు సాతాండు వారిని అంధులుగా చేసినదని ఎరుగుతున్నాము. వారు ఒక్క భావం గలవారై ఈ రాత్రి యేసుక్రీస్తును, ఆయన వాగ్దానమును, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని నమ్ముదురు కాక. నీవే చెప్పావు, వారు అనుకున్న సమయంలో మనిషి కుమారుడు వచ్చును అని. ఇప్పుడే సంఘము ఎంతో ధన సంపదను పొందుకున్నది. భవనాలు కట్టడానికి మిలియన్ల డాలర్లు, లక్ష లక్ష రూపాయలు కలిగి ఉన్నది. వారు ఎంతగానో బాగున్నారు. తండ్రి, నేను నమ్ముతున్నాను. గతంలో చేత్తో టోపీ పెట్టుకుని కందరి కొడుతూ ఒక మూలలో నిలబడి ఉండేది. రక్షణ సైన్యం వారి వలె మూలన ఒక పాత మధ్యలో పెట్టుకుని ఉండేది. ఈ రాత్రి పెద్ద చచ్చిపోయిన శవాల కేంద్రం ఎదుట కూర్చుండి లోకమును పోలినటి కంటే భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని తృణీకరించుట. ప్రభువా, ఈ రాత్రి మనలా ఒక్కసారి కరుణ చూపండి. ప్రభువా, సంసోను మొరపెట్టినట్లుగా మరొకసారి, ప్రభువా మరొకసారి అని అడుగుచున్నాము. నీవు క్రీస్తువని, దేవుని కుమారుడువని, నిన్న ఆయన యుగగలు ఒక్కడి రీతిగా ఉన్నావని తెలియవండు కాక. వారు సూచన చూచినట్లుగాను, ఒకవేళ వారు స్వరాన్ని విన్నట్లుగాను, నిన్ను నీవుగా మా మధ్య గుర్తింపు చేసుకును. యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము, ఆమేన్. చాలా త్వరగా మనం ప్రార్థన వరుసలో పిలవడబోతున్నాము. వాస్తవంగా మనము వీడ్కోలు తీసుకోవాల్సిన సమయం ఇది అని నేను చూస్తున్నాను. అయితే చిన్న ప్రార్థన వరుస ఏర్పడుదాం, తర్వాత రేపు ఆరంభం చేద్దాం. అతను ఈ రోజు ప్రార్థన అట్టలు ఇచ్చాడు, కాబట్టి ప్రతిదినం మేము ప్రార్థన అట్టలు లేక ప్రార్థన కార్డులు ఇస్తాం. తద్వారా ప్రతి ఒక్కరు కూడా వచ్చుటకు తరుణం లభ్యమవుతుంది. అనుకోని సమయంలో ప్రార్థన వర్షానికి వచ్చుట ద్వారా అది మిమ్మల్ని స్వస్థపరచదు. ఎవరికైనా తెలుసు, ప్రతి ఒక్క కుటుంబంలో ఇక్కడ స్వస్థత పొందుకున్న వారి కంటే అక్కడే చాలా మంది స్వస్థత పొందారని. ఎప్పుడు కూడా అవునా, పరిశుద్ధాత్మ సర్వజ్ఞుడై ఉన్నాడు. ఆయన విశ్వాసులు మాత్రమే వెదకుటకు యత్నిస్తుంటాడు, అంతే ఆయన చేయగలడు. ఇవ్వబడిన ప్రార్థనా కార్డులు పి పౌలు వలె ఒకటి నుండి పిలుద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మీరు ఇష్టపడితే వారు ఇక్కడ నిలబడతారు. ఈ ప్రార్థన కార్డు పి పాల్ వల్లి 1 నుండి 10 వరకు మీరు నిలబడగలిగితే ఈ ప్రక్కగా ఇక్కడ నిలబడండి. మీరు నిలబడకపోతే అప్పుడు మేము ఒకటి పంపుతాము. 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరే, మరి 2, 8, 9, 10 మంచిది. 10 నుండి 15 వరకు, 10 నుండి 15 వరకు, ఇంకా 5 ఎక్కువ. 15 నుండి 20 మీరు నిలబడుతున్నారో లేదో చూచుట నిలబడండి. చూడటానికి 15:20 వరకు, 20 నుండి 25 మీరెక్కడ ఉన్నారో ఇప్పుడు చూద్దాం. మిగతా సభకులందరూ గౌరవంగా ఉండండి కొద్ది నిమిషాలు. అది ప్రార్థన కార్డు పి అవుతున్నది. 1 నుండి 25 వరకు అవును కదా, 25 1 నుండి 25 వరకు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భయభక్తులతో ఉండండి. ఆ గౌరవం దేవునికి ఇవ్వండి. వర్తమానానికి ఇవ్వండి. దేవునికి మీరు అది చెల్లించుడి. ఒక నిమిషం కనిపెట్టి బాధ్యతతో ఉండుడి. వారు ప్రజలను సంసిద్ధం చేస్తున్నానుకుంటున్నాను. వారికి ప్రార్థనా కార్డు ఉన్నట్లయితే వారంతా వరుసగా రారు. వారు ఎరుగుతారు. కొద్ది నిమిషాల్లో వారు చెబుతారు. తర్వాత ఒకరు చెవిటి వారిగా ఉన్నారో లేదో మనం చూద్దాం. స్నేహితులారా, వారు ఎక్కడున్నారో నాకు తెలియదు. వారి యొక్క ప్రార్థనా కార్డులు. అతడు క్రిందికి వచ్చి ప్రజలైన మీ ఎదుటినే వాటిని మిశ్రితం చేశాడు. మీకు ప్రార్థనా కార్డులు ఇచ్చాడు. నేరుగా క్రిందికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూర్చోమని చెప్పి మీరు ప్రార్థనా కార్డులు ఇచ్చారు మీకు. అవునా? అవెక్కడ ఉన్నవో నాకు తెలియదు. ఇక్కడ ఈ బిడ్డ పైకి రావటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారా, మిగతా వారికి కూడా అదే తెలుసుకోవటానికి నాకు వేరే మార్గం లేదు. దేవుడు ఏ విధముగా అది నిర్ణయిస్తాడని ఆయన అనుకుంటాడో అలాగే చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మిగతా వారైన మీరు ప్రార్థనా కార్డులు లేనివారు, నాకు ప్రార్థనా కార్డులు లేవు, నేను వ్యాధితో ఉన్నాను అని చెప్పేవారు, మీ చేతులు పైకెత్తండి. భవనంలో ఎక్కడున్నా మీ చేయి పైకెత్తండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు పైకెత్తండి. సరే, ఇక్కడ ఎక్కువ మంది లేరు. ఆ ప్రకారంగా ఇప్పుడు రేపు ప్రార్థన వరుసకు ప్రార్థన చేయటానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక్కడ సుమారు 20 మంది ఉన్నారు. ఇక్కడ నిలబడకుండా వ్యాధితో ఉన్నవారు. అది మంచిదే. ఆ విధముగా అది మీరు అంగీకరించుటకు చూచుటకు నేను ఆనందిస్తున్నాను. నేను మీ అందు ఉన్నదని అనుకున్న దానికంటే మీకు ఎక్కువ విశ్వాసం ఉన్నది. చూశారా? చూడండి, మీ యొక్క స్వస్థతను మీరు అంగీకరిస్తే మీ కార్డును మీ పట్టను పారవేయుడి. దేవుడు మిమ్మల్ని దీవించును. అది అసలైన నిజమైన విశ్వాసము. ఎవరు మీ మీద చేతులుంచరు. మీరే క్రీస్తు పైన చేతులు పెట్టారు. ఈ రాత్రి ఇక్కడున్న మీరు ప్రార్థనా వరుసలో ఉండని వారు. మీరు ఈ కథను నమ్మండి. ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టిన స్త్రీవలే. ఆయన వెనుకకు తిరిగి ఆమె ఆయన వస్త్రమును ముట్టిందని గుర్తించను. ఎంతమందికి కథ జ్ఞాపకం ఉన్నది? అవును, మీకు జ్ఞాపకం ఉన్నదా? అది మీరిప్పుడు నమ్ముతున్నారా? బైబిల్ హెబ్రీ 4 చెప్తుంది, ఆయన మన ప్రధాన యాజకుడు, మన బలహీనతలయందు మనతో సహానుభవం కలవాడు. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉండిన వాడైతే ఆయన ఆ విధముగానే చేయడా? రాత్రి తర్వాత రాత్రి ఇక్కడ ఆయన అది చేయలేదా? మిగతా కూటాల్లో మీరు ఎంతమంది ఉండి ఆయన అది చేయటం మీరు చూశారు? లేండి, నిజం చూశారా? ప్రపంచమంతటా ఆయనకు తెలుసు. నిన్ను గురించి అంతా ఆయనకు తెలుసు. ఇప్పుడు నేనేమి చేయ ప్రయత్నం చేస్తున్నాను చూడండి. మీరేమి చేయవాలని నేను కోరుతున్నానంటే మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారు, గమనిస్తున్నారా? ఎవరు కూడా మీ మీద చేయి పెట్టకుండా ఒక నిజమైన దేవుని ప్రకటన పత్రముగా ఇలాగ మీరు చెప్పాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు, నేను నిన్ను నమ్మినాను, నన్ను స్వస్థపరచువానిగా నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నా రక్షకునుగా ఇప్పుడు నిన్ను అంగీకరిస్తున్నాను. నా నిండు హృదయముతో అది నేను నమ్ముతున్నాను. పని జరిగిపోయిందని నమ్ముతున్నాను. అలాగైతే ఆ వాగ్దాన్ని పట్టుకోండి. మీ యొక్క ఒప్పుకోలు పట్టుకోండి. దానితో ముందుకు సాగిపోండి. ఏమి జరుగుతుందో కనిపెట్టండి. చూస్తున్నారా? ఏమి జరుగుతుందో కనిపెట్టండి. చూశారా? అది మీరు చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. మనము నమ్మవలసిన నిజమైన మార్గము అది. ఏం చెప్తున్నారు? సంఖ్య 4, ప్రార్థన కార్డు సంఖ్య 4 మరియు 19 తప్పిపోయినది. ప్రార్థనా కార్డు 4, ఒకరివైపు చూడు, నీ ప్రక్కవారి కార్డును చూడు. ప్రార్థనా కార్డు సంఖ్య 4, సంఖ్య 19. మంచిది, ఒక క్షణం ఆగు. నేను అతని పిలవినట్లయితే, దాని గురించి నేను ప్రతిక్రియ చేసినట్లయితే, అవునా? ఏం చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు? 4 నీ యొద్ద ఉన్నదా? ఇంకా 19 కాదా? ఏమంటున్నారు? ప్రార్థన అట్ట సంఖ్య 4 ఇంకా రాలేదా? లేదా 19? ఆ అట్టలు ఆ కార్డులు ఎవరిద్దైనా ఉన్నట్లయితే మీరు వరుసలో రావాలనుకుంటే రండి. లేదా చూడండి, ఆ చిన్నపల్లె వాణి యొద్ద కార్డు ఉన్నదా? పరీక్షించే, అది సంఖ్య కాదు. ఇక్కడ ఉన్న ఈ స్త్రీ, త్రోపుడు కుర్చీలో ఉన్న స్త్రీ, ఆమె సంఖ్య పరీక్షించు. ఆమె అదే ఆమె సంఖ్య. మంచం మీద ఉన్న స్త్రీ, వారి యొద్ద ఉన్నది. ఇప్పుడు అందరి యొద్ద ఉన్నది, సరేనా? మంచిది. ఇప్పుడు ప్రార్థనా కార్డులు ఉన్న మీరు వాటిని పట్టుకుని ఉండండి. దేవుని కృప వలన మేము సేవ చేయనే ఉన్నాము. స్నేహితులారా, ఇది మనకున్నటువంటి ఆఖరి రాత్రి. రేపు ఆదివారం మధ్యాహ్నం మనము ప్రశాంతతో ఉందాము. ఇప్పుడు మీరు మీకున్నటువంటి ప్రతి అవిశ్వాసమును, నిర్హేతుకమైన ప్రతి ఆలోచనను నేలపైన పెట్టండి. అది ఉన్నట్లుగానే దానిపైన మీ పాదం పెట్టండి. ఇలాగ చెప్పండి, ప్రభుని యేసు, నేను నిన్ను నమ్మబోతున్నాను. ఎంతమంది అది చేస్తారు? వందనాలు మీకు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఎవరు వదిలిపెట్టబడరు. నెమ్మదిగా కూర్చోండి, నమ్మండి, ఆ ప్రక్రియ గమనించండి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క గుర్తింపు ఎల్లప్పుడూ కూడా తెలియపరచబడుతుంది. ఏమవుతుందో ముందుగా చూపబడుతుంది. ఏమైనదో తెలియచేయబడుతున్నది. అది ఎలాగనగా, లేక ఏమవుతుందో తెలియబడుతుంది. అది మనకు తెలుసు. ఆ విధముగా ప్రవక్తలు తెలియబడిరి. ఆ విధముగా యేసు మెస్సయ్య తెలియబడెను. ఆ రోజు మెస్సయ ఏ విధముగా ఉండెను, అదే మెస్సయ ఈ రోజు ఉన్నాడు. ఒక్క మానవ దేహ సంబంధమైన శరీరముతో కాకుండా ఆయన భూమి మీద ఉన్నాడు. నీ యొక్క శరీరమును, నా యొక్క శరీరమును వాడుకుంటానికై తిరిగి ఆయన ఆత్మను పంపియున్నాడు. ఇది చేయుటకు నీకు సామర్థ్యత లేకపోవచ్చును. లేఖనంలో మనకు తెలుసు తరానికి ఒకరుంటారని. అయితే చూడండి, అయినప్పటికీ నీవు నమ్మగలుగుతావు. నీవు చేయగలిగినవి, ఇతర విషయాలు నీకున్నవి. ప్రతి ఒక్కరికి నా వ్రేలు ఒకటి తీర్మానం చేసినట్లయితే, ఎందుకనగా అది నా యొక్క కన్ను కాదు కాబట్టి, అది ఎన్నటికీ నా వ్రేలు కాలేదు. ఇక నేను నా చేయి పైకెత్తను అని నా చేయి చెప్పినట్లయితే ఏమవుతుంది? ఎందుకనగా నేను కన్నును కాదు లేక చెవిని కాదు, కనుక నేను చేయిని కాలేను అని ఈ చేయి చెప్పినట్లయితే ఏమవుతుంది? అది నా శరీరాన్ని కుంటిదిగా చేస్తున్నది. నీవు ఏమై ఉండేటకు దేవుడు పెట్టియున్నాడో అదే అయ్యుంటావు. ఎన్నిసార్లు నేను ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహం, టామీ ఓస్వాన్ ను నేను అభినందించాను. అందులో కొందరు అక్కడికి వచ్చి దేవునికి మహిమ కలుగును కాక, అది నమ్మండి అని చెప్పారు. బలము ధైర్యము గల కుక్క విశ్వాసము వెళ్లిపోయారు. వారింత స్వచ్ఛంగా వెళ్లాలో అంతగా వెళ్లిపోయారు. బిలిగ్రహము ఒక వర్తమానంతో నిలబడతాడు. కొద్ది నిమిషాలు ప్రజలతో మాట్లాడి మీ తీర్మానము చేయండి, బలిపీఠ వద్దకు రండి అని చెప్తాడు. అక్కడ నిలబడటమే, మరొక కదలిక లేదు. అలాగూ నీవెందుకు చేశావు బిల్లి అని అతను అడిగాడు. నా వర్తమానం వెళ్లిపోయినది, అది దేవుని యొద్ద నుండి వచ్చినది. అవును, ఖచ్చితంగా సదమ సంఘము ఏమై ఉన్నదో అక్కడే అతడు ఉన్నాడు. అతని యొక్క పేరు అబ్రహాము నుండి వచ్చిన హెచ్ఏఎం తో ముగుస్తుంది. ఆరు అక్షరాలు అబ్రహాము 7. అక్కడ బబులోన్ లో ఉన్న ఆ సంఘం యొక్క వర్తమానికులు చూడండి. ఖచ్చితం బిలిగ్రహం వలె ఆ మారు మనసు వర్తనాన్ని, ఆ మారు మనసు వర్తమానాన్ని కలిగినటువంటి ఇంకొక మనుష్యుడు దేశంలో లేడు. అతడు అక్కడే నిలబడ్డాడు, అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్లి ముడుచు మాంసము తిని పడకకు వెళ్లడం, జున్ను పాలు త్రాగడం, అది అంతే. ఎప్పుడు నీవు నిలబడి దయ్యాలతో పోరాడతావు? ఒక్కసారి లాంగ్ బీచ్ యొద్ద సహోదరు జాక్, నేను ఉన్నాము, మీ నాన్న అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడే మిస్టర్ ఫుల్లర్, ఒక మంచి సహోదరుడు చార్లెస్ ఫుల్లర్ నిలబడి బోధిస్తున్నాడు. ఆ మధ్యాహ్నం సుమారు 2-3 వేల మంది అక్కడ ఉన్నారు. మేము కూర్చొని అతని కుటుంబం ఆలకిస్తున్నాము. అతని తర్వాత నేను సభామందిరమును అద్దెకు తీసుకోవాలి. అతను అక్కడ నిలబడి మంచిగా మాట్లాడాడు. ఇంకా చెప్పాడు, ఇక్కడ ఎవరైనా క్రీస్తును అంగీకరించగలుగుతున్నారా అని అడిగాడు. ఇద్దరు లేక ముగ్గురు వారి పిల్లలను ప్రతిష్ఠించుకోవడానికి వచ్చారు. ఒక స్త్రీ చెప్పినది, ఆమె దాన్ని అంగీకరించగోరుతానని. పైకి వచ్చారు, చిన్న ప్రార్థన చేశాడు. సంఘ పరిచారకులతో ఒకరు వెనుకకు వెళ్లిపోయి కూర్చున్నాడు. కరస్పర్శ చేసి తిరిగి వెళ్లిపోయి బయటకు వెళ్లిపోయాడు. అక్కడే అతని యొక్క జ్ఞానము కలిగిన మంచి వస్త్రాలు ధరించిన అతని వారున్నారు. అక్కడ నుండి వారు వెళ్లిపోయారు. ఇక్కడ నేను లోపలకు ఏరుకు చక్కాలు, తోపుడు కుర్చీలు, గుడ్డివారు, కుంటివారు, అంగవిహీనులు, దెబ్బలున్నవారు, నీ యొక్క విశ్వాసం అలాగున్నది ఎదుర్కొన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు నేను క్రీస్తును నొక్కి చెప్తున్నాను? ఇక్కడ అవిశ్వాసుల చుట్టూ కూర్చున్నారు, ఒక్క తప్పు పట్టుకోవటానికి. చూశారా, ఒక్క తప్పు వెతకటకు ప్రయత్నము చేయటకు. జ్ఞాపకముచ్చుకోండి, ఇక్కడే టొరెంటోలో కొంచెం కాలం క్రితము మేమక్కడ నిలబడి బోధిస్తున్నాము, రోగులకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఒక విడ్డూరమైన ఆత్మ నేను గమనిస్తున్నాను. నా ఎడమ ప్రక్క అది కూర్చుని ఉన్నది, అది నేను గమనిస్తున్నాను. అక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అక్కడికి లోపలికి వచ్చి నాకు కృత్రిమ నిద్ర కలుగు చేయమని ఒక గుంపు వారు అతని లోపలికి తీసుకుని వచ్చారు. అతడు సైనిక స్థావరాలకు వెళుతూ సైనికులు వారు చేతులెత్తి కుక్కల వారి మురుగునట్లు అతడు చేస్తాడు. అది సమ్మోహన కలిగించేది అంటారు, కృత్రిమ నిద్ర. ఆ చెడ్డ ఆత్మ నేను గమనించాను, తాకాను. అది ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలియదు. నేను కనిపెడుతూ ఉన్నాను. నేను చీకటి మచ్చను చూశాను. కొద్ది నిమిషాలు నేను నిలబడిపోయాను. నేను చెప్పాను, సతాను బిడ్డా, అలాంటిది ఒక దానికై ఎందుకు దయ్యము నీ మనస్సును మూసివేసినది? నీవు దేవుని మీద పెత్రము చేయదలచితివి కనుక, దేవుని ఆత్మను సవాలు చేయదలచితివి కనుక, వారు నిన్ను ఇక్కడి నుండి మూటగట్టుకుని పోతారు అని నేను అన్నాను. అతడు అక్కడే అతని స్థలంలో కూర్చుండి ముడుచుకుని పోయాడు. ఇంకా ముడుచుకునే ఉన్నాడు. చూశారా, మనం సంఘముతో ఆట ఆడకూడదు. అలాంటివే జరిగినట కూటాల్లోనే ఉండి మీరెంతమంది చూశారు? జరిగిన విషయాలు మీకు తెలుసు. నిజం, అవునది నిజం. జ్ఞప్తించుకోండి, భయభక్తులతో ఉండండి. ఇప్పుడు ఇక్కడ మొదటి వ్యక్తి అనుకుంటాను, అవునా? చూడండి, నేను మీకు బోధించాను. ఈ దినమున ఏది జరగవలసి ఉన్నదో ఖచ్చితంగా మీతో చెప్పి ఉన్నాను. అదొక సూచన. అది జరిగితే అదే సూచన అంటే, తరువాత సూచన వెంబడించు స్వరమును నమ్ము. చూశారా, ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది, కొత్తగా వచ్చిన వారికి. ఇది యోహాను 4. ఎక్కడైతే మన ప్రభు బావి యొద్ద స్త్రీని కలుసుకున్నాడో అది, జీవితంలో ముందెన్నడూ వారు కలుసుకోలేదు. ఆమె యొక్క ఇబ్బంది ఏంటో ఆయన ఆ స్త్రీతో చెప్పాడు. ఆయన మెస్సయ్య అని ఆమె గుర్తించింది. కథ మీకు తెలుసా? ఇక్కడ మరలా అది ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి కొనుట. ఆమె ఆ స్త్రీ కాదు, నేను ఆ పురుషుణ్ణి కాదు. అయితే ఆయన అదే దేవుడై ఉన్నాడు. అవునా? యేసు చెప్పినాడు, నేను చేసిన కార్యములు మీరు కూడా చేతురు. పరిశుద్ధ యోహాను 14:12. అమ్మా, నిన్ను ఎరుగకు నిన్ను అక్కడ నీవెందుకు నిలబడ్డావో ఎలాంటి ఊహ లేదు. అది ఒకవేళ ఇంటి సంబంధమైన సమస్య కావచ్చును, అది ఒకరిని కూర్చినా ఇది కావచ్చును, బహుశా నీవు వ్యాధితో ఉండి ఉండవచ్చును. అలా ఒక దాని మీద పెట్టుచు నీవు అలాగ నిలబడి ఉండవచ్చును. అది అలాగినట్లయితే ఏమి జరిగినదో తెలుసుకుందాం. అవును, బహుశా ఒక దాని నీవు అనుకరణ చేస్తున్నావేమో. ఒకవేళ నీవు నిజమైన విశ్వాసమేమో, అదేమైనప్పటికీ నాకు తెలియదు, అయితే దేవునికి తెలుసు. అయితే ఆయన నీకు సత్యము చెప్పినది లేక కానిది నీవు ఎరుగుతావు. అవును కదా? అది నిజమైతే నీవ తెలుసుకుంటావు. చూస్తున్నావా, నీ యొక్క విశ్వాసం ఏమైనదో అది అదే అవుతున్నది. ఇక్కడ వచ్చుటకు నీవేలా ఇష్టపడతావు అది తప్పని ఎవరైనా నమ్మితే నీ వచ్చి ఆ వ్యాధిగ్రస్తుని తీసుకుని వెళ్లిపోతావు. ఇక్కడికి వచ్చి మిగతా వారిని తీసుకుని వెళ్లిపోతావు. నీవు అలాగ చేయకపోతే అలాగైతే నన్ను నిందించవద్దు. చూశారా సహోదరి, ఇటు చూడు. ఒక్క నిమిషం, నీ విషయం ఎటువంటి ఊహ కాని ఏమీ లేదు. నీ ఒక స్త్రీగా అలా నిలబడ్డావు. దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఎవరినైతే బైబిల్ ద్వారా రుజువు చేశానో కడవరి కాలంలో ఆయన తిరిగి వచ్చునని వాగ్దానం చేశాడు. ఆయన ఆత్మ యొక్క సంపూర్ణత ద్వారా బయలుపరచుకుంటానికని రుజువు చేశాడు. సంఘం పైకి వచ్చినట్లుగా, మానవు నుండి వచ్చినట్లుగా, పాదముల యొద్ద నుండి వచ్చి తొడల యొద్దకు వచ్చి తల యొద్దకు వచ్చినట్లుగా, తల శరీరం యొక్క శిరస్సయుండెను. శరీరం పైకి వచ్చినది మొదటి సంఘం వచ్చినట్టే. మొదటి సంఘం పైకి వచ్చేటప్పటి నుండి దాని పైకి వచ్చి ఇందులో ఈ దిద్దుబాటులో నుండి ఇంతవరకు వచ్చినది. అది నీతిమత్వం నుండి శుద్ధీకరణకు పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి వచ్చినది. అది శిరస్సు క్రీస్తు శరీరంలోకి, క్రీస్తు శరీరంలోనికి వస్తుంది. ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. కదలికలు కార్యాలు చేయటకు నా చేయికి తెలియదు, నా శిరస్సు ద్వారానే జరుగును. అయితే ఎరిగినది ఆయన ఒక్కడే. ఆ కారణం చేతనే ఆయన వాక్యమై ఉన్నాడు. నేను వాక్యమును కాను, నేను మానవుడను, నేను మానవుడును. అయితే మీరు గమనించండి, ఆయన ఈ శరీరాన్ని వాడుకుంటాడు. ఎందుకంటే ఈ శరీరాన్ని పరిశుద్ధపరచుటకు ఆయన చనిపోయాడు. ఆయన దాన్ని వాడుకున్నట్టుకు ఒక వరమును ఇచ్చాడు, గేరును, యాంత్రిక బండి స్తంభమును దాని స్థానం నుండి బయటకు లాగినట్లు అప్పుడు పరిశుద్ధాత్మ స్వీకరించును. ఆ తర్వాత ఆయన నీకు వివరించినట్లయితే లేక నీవేమి చేసావో చెప్పినట్లయితే, నీవు ఎందుకెక్కడ ఉన్నావో లేక నిన్ను గుర్చి ఏదైనా ఆయన చెప్తే నీవు అది నమ్ముతావు. సభలోని వారు అదే నమ్ముతారా? ప్రభువైన దేవుడు అది అనుగ్రహించును కాక. ఇప్పుడిక్కడున్న ప్రతి ఆత్మను దేవుని మహిమ కొరకు నా స్వాధీనం అందించుకుంటున్నాను. ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి, అటు ఇటు తిరగవద్దు. ఒక క్షణం ఇటు చూడండి. పేతురు యోహాను ద్వారం గుండా వెళ్ళచ్చు, నా వైపు చూడు అని అన్నారు. మరో మాటల్లో, నేను ఏం చెప్తున్నానో దాన్ని గమనించు అని అర్థం. అవునా? స్త్రీని యేసు కొన్ని ప్రశ్నలు అడిగాడు, నాకు దాహములకిమ్ము. చూశారా, అదే నేను బోధిస్తుంది. తండ్రి నన్ను ఇక్కడకు బయటకు పంపినాడు, నేనిక్కడ ఉన్నాను. సమరయ ద్వారా ఆయన వెళ్లవలసి ఉన్నదని తండ్రి చెప్పాడు. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన ఎందుకు వచ్చిన మొట్టమొదటి వారిలో ఒక స్త్రీ అయ్యుండెను. ఒక సూచక్రియ ఆ స్త్రీలో ఆయన చేశాడు. పట్టణమంతా మారుమనసు పొందారు. ఈ రాత్రి అదే విషయం ఆయన చేసినట్లయితే బ్యాటన్ రో అనగా మారుమనసు పొందుతారని నీవు తలస్తున్నావా? నేను అనుమానపడుతున్నాను. మీరు, నేను నిజంగా అలాగే అనుకుంటున్నాను. అయితే మనం కడవరి దినాల్లో ఉన్నాము. ఎన్నడూ ఎరుగునంత కీడు ఉన్నది. ఇప్పుడు నీ యొక్క పరిస్థితులు, ప్రార్థన కొరకై నీవిక్కడ ఉన్నావు. ఖచ్చితంగా నిజం, నీవు గొంతు నొప్పితో బాధపడుతున్నావు. అది నిజమైతే నీ చేయి పైకెత్తు. అది మాత్రమే కాదు, ఇంకొకరి కొరకు కూడా నీవు ప్రార్థనకై ఉన్నావు. అది ఒక చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డకు గొంతు నొప్పి ఉన్నది. అది చిన్న బిడ్డ గొంతు నొప్పి వంటిది. అది గొంతులో వాపు. అతనిని కూడా దేవుడు స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? నీ చేతిలో పెట్టుకుని దేవుని దగ్గరకు నీవు ఎత్తిన చేతి రుమాలు ఒక సాక్ష్యము. అది అనుమాన పడవద్దు. వెళ్లి బిడ్డ మీద చేతి రుమాలు ఉంచు. నీ నిండు హృదయముతో అనుమాన పడవద్దు. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని స్వస్థపరిచి బాగు చేయును. నీవతి చేస్తావా? అలాగైతే నీ వెళ్లిపో, ప్రభు నీతో ఉండును. ఇలాగున్నారు, మన వెరువురము అపరిచితులము. నేను నమ్ముతున్నారా? అదే సూచన. ఇప్పుడు దాని స్వరము వాక్యం యొద్దకు మరల. నీవు నాకు తెలియదు, ఆయనకు తెలుసును. ఆయన ఒకటి నిన్ను కూర్చి చెప్పినట్లయితే అలాగైతే నేను చెప్పిన ఆ వాక్యం రుజువు కాబడుతుందని నీవు నమ్ముతున్నావా? అది దాని యొక్క రుజువు. చూసారా, ఆయన అది చేస్తాడని నేను చెప్తున్నాను. అది ప్రవచించుట. ప్రవచనం నెరవేరినట్లయితే అప్పుడు ఆయన చెప్పాడు, అది వినుడి అని. నీవు బాధపడుతున్నది విపరీతమైన నరముల బలహీనత, నరముల బలహీనత. నీకు కణితి ఉన్నది, కణితి కౌలుపైన ఉన్నది. అవును, అది నిజమా? అవును కదా. ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? అలాగైతే నమ్మి నీ దారిన వెళ్లిపో. నీవు నమ్మినట్లుగా నీకు అవును కాక. ఎలాగున్నారు మీరు? నీవు నాకు తెలియదు, అయితే దేవునికి నీవు తెలుసు. నీ బాధ ఏంటో దేవుడు నాకు చెప్పగలని నీవు నమ్ముతున్నావా? నా వైపు చూడు, నీకు నొప్పులున్నవి, బాధలున్నవి. అయితే నిజంగా నీవు ఇక్కడ ఒకరి కొరకు నిలబడి ఉన్నావు. ఆ ఒక్కరు నీతో కలిసి పెరిగిన వారు. అది నీ యొక్క సహోదరి. అవును, నీ యొక్క ఆ సహోదరులు ఏం పొరపాటు ఉన్నదో దేవుడు నాకు చెప్పగలని నమ్ముతున్నావా? అది నీవు అంగీకరిస్తావా? ఆమెకి గుండె జబ్బు. అవునా? ఆమె ఇప్పుడు స్వస్థపరచబోతుందని, స్వస్థపరచబడబోతుందని నమ్ముతున్నావా? అలాగైతే నీ యొక్క విశ్వాస ప్రకారంగా అది జరుగును కాక. అమ్మా రండి. ఇలాగున్నారు? నీ యొక్క ఇబ్బంది ఏంటో, లేక నీవేమేమి చేసావో, లేక ఇంకేదో దేవుడు నాకు చెప్పగలిగితే అది నీకు నమ్మకము కలుగు చేస్తుందా? నీవు నాకు తెలియదు. నాలో నుండి అది గుర్తింపు చేయటము ఆయన యొక్క గుణ విశేషం అవుతుంది. ఆయన వాగ్దానం చేసిన దాని ప్రకారముగా నీవది నమ్ముతున్నావా? నీవు ఇంకొకరువు. నీకున్న వయస్సును బట్టి నీకున్న ఇబ్బందులు. అయితే నీ యొక్క ముఖ్య ఉద్దేశము మరొకరిని గుర్చి దేవుని కొరకు నీకు కోరిక. నీ కోరిక దేవుని నీవు వెదకట్లేదు, కాని మరొకరి కొరకు వెదకచున్నావు. అది ఒక పురుషుడు, అది నీ భర్త. అతనికి గుండె జబ్బు. దేవుడు అతని స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? అది నమ్ము, వెళ్ళు. నీవు నమ్మినట్లుగా అది నీకు కలుగును కాక. గమనించు, నేను బోధించిన ఆ గంట బోధి అంతా అదేమి నేను 3-4 దాటిపోయారు. నేను ఎక్కువసేపు నిలబడలేకున్నా. చూశారా, చూశారా, ఇక్కడున్న గుంపంత కూడా పాలవలే ఉన్నారు. అవునా? యేసు చెప్పాడు, బలము నాలో నుండి వెళ్లిపోయినది అని. ఒక స్త్రీ ఆయన వస్త్రం ముట్టితే ఆయనలో నుండి బలం బయటికి తీసుకుని వెళ్తే, బలం బయటికి వెళ్తే ఆయన దేవుని కుమారుడు. నేనెంత ఆయన కృప ద్వారా రక్షించబడిన పాపిని. ఆయన చెప్పాడు, నేను చేసిన కార్యములు మీరును చేతురు, వీటికంటే మరి గొప్పవి చేతురు అని చెప్పాడు. గొప్పవి అని కింగ్ జేమ్స్ చెప్తున్నది నాకు తెలియదు. అయితే అసలైన అనువాదంలోకి వెళ్లి మీరు తీసుకుంటే వాటికంటే మరి గొప్పవి చేతురు. ఎవరును గొప్పవి చేయలేదు. ఆయన చనిపోయిన వారిని లేపాడు, ఆయన ప్రకృతిని నిలుపు చేశాడు, ప్రతిదీ చేశాడు. అయితే ఆయనే చెప్పాడు, వీటికంటే మరి గొప్పవి మీరు చేతురు అని. ఎలాగనగా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక లోకమును చూడదు, మీరు నన్ను చూతురు. చూడండి, నేను అన్నది వ్యక్తిగత సర్వనామము. నేను మీలోను మీతోనూ ఉందును. అలాగట్లయితే అది మనుషుడు కాదు, అది క్రీస్తు. అది నేను చెప్తున్నాను. ఒక విధముగా నన్ను నేను కొద్దిగా విదిలించుకున్నట్లుగా, ఒక విధంగా నేను వెనుకకు వెళ్లినట్లుగా, కొద్దిసేపు ఒక స్థానంలోకి నీవు తప్పుకున్నట్లు. అది నీవు అక్కడున్నప్పుడు కాదు, లేక ఇక్కడున్నప్పుడు కాదు, అది మధ్యలో. ఎంతమంది అది అర్థం చేసుకున్నారు? మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నారు. నేను కూడా. ఆ పచ్చికారులు, ప్రవక్తలు ఎప్పుడు కూడా భయస్థులు. మీకు తెలుసా ఎంతమందికి అది తెలుసు? ఎంతమంది విలియం కాపర్ని గుర్చి చదివారు? గొప్ప ఆంగ్ల పద్యకారుడు అతడు. మీకు తెలుసు, ఇమ్మానుయేలు నరముల్లో నుండి వచ్చుచున్న రక్తము నిండైన ఊట. ఆ పాట అతడు రాసిన తర్వాత అతనికేం జరిగిందో మీరు విన్నారా? కొద్ది కాలం క్రితమే అతని సమాధి యొద్ద నేను నిలబడ్డాను. అతడు ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేశాడు, నదిలో దూకాడు. స్టీఫెన్ ఫాస్టర్ని గుర్చి ఎంతమంది మీరు విని ఉన్నారు? అమెరికాకు ఉన్నతమైన గుంపు పాటలు అందించిన వాడు అతడు. వాటిని అతడు తన తలలోనే ఉంచుకున్నాడు, గుండెల్లో కాదు. ప్రేరేపణ తాకిన ప్రతి సమయంలోనూ అతడు పాటను ఇచ్చాడు. తరువాత ప్రేరేపణ అతని వదిలిన తర్వాత ఆయన గుర్చి ఏం చేయాలో అతనికి తెలియలేదు. అతడు నశించిపోయాడు. అతడు త్రాగుతూ ఉండేవాడు. చివరికి ఆ ప్రేరణ నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు తన సేవకుని పిలిచి ఒక కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అవును, ప్రవక్తని ఏలి అని చూడు, అతనిక్కడికి వెళ్లిపోయి ఆకాశం నుండి అగ్ని దిగిరమ్మన్నాడు. మొదటి రోజే ఆకాశం నుండి వర్షమును రమ్మన్నాడు. ఆకాశాన్ని మూసివేశాడు, అన్ని చేశాడు. ఆ తర్వాత ఆత్మ ప్రేరేపణ అతని విడిచినది. అడవిలోకి వెళ్లిపోయాడు, చావాలని కోరుకున్నాడు. 40 దినాల తర్వాత దేవుడు అతని కనుగొని గుహలోకి వెనుక్కు లాక్కొచ్చాడు. అవునా, ప్రవక్తని యోనాను చూడు, అతను తన వర్తమానం ఇచ్చిన తర్వాత వెళ్లిపోయి కొండ క్రింద కూర్చున్నాడు. అతను చనిపోవటానికి అనుమతి ఇవ్వమని దేవుణ్ణి అడిగాడు. నీ సేవకుని సమాధానముతో వెళ్లిపోనిమ్ము. ప్రజలు అది అర్థం చేసుకోరు. లేదు, లేదు, నీ చేత కాదు, నేను దాన్ని వివరించలేను. ఏ మనుషుడు అది వివరించలేడు. దేవుని నీవు వివరించలేవు. దేవుడు విజ్ఞాన శాస్త్ర పరిశోధన వలన అర్థం కాడు. దేవుడు విశ్వాసం వలన తెలియబడతాడు. మనం ఆయన నమ్ముతున్నాము. నీవెలా వివరించగలవు? ఇక ఎన్నడు ఎలాగూ విశ్వాసమవుతుంది? విశ్వాసాన్ని బట్టి దేవుని మనము ఎరుగుదము. సంఘము ప్రయాస శ్రమ ఎరుగదు, బాధ ఇబ్బంది ఎరుగదు. అనగా అది తీసుకుని వచ్చుటకు, వర్తమానం తెచ్చుటకు బాధ ఇబ్బంది ఏంటో ఎరుగదు. ఆయనకు తెలుసు, ఆయన ఎరుగును. నా యొక్క ప్రతిఫలము మనుషుని యొద్ద నుండి రాదు. అమ్మా, ఇటు చూడు, అవును, త్వరగా. ఆ స్త్రీ మరణ ఛాయతో ఉన్నది. దేవుడు స్త్రీ యొద్దకు నేరుగా రాడు. ఆమె చుట్టూ ఆ నలుపు వ్రిలాడుతుంది. మీరు చూచుట్లేదా? ఆమె చనిపోతుంది. లోకం ఎలాగో అలాగే. ఇక్కడే కొంచెం కాలం క్రితము అలాంటి దాన్ని పటము తీశారు, ఇంటి యొద్ద ఉంచారు. ఆమె దగ్గరగా చీకటి ఛాయ వ్రిలాడుతూ ఉంది. మరణము ఆమెను నీడవల్లే కమ్ముకున్నది. ఆ చిన్న స్త్రీకి ఒక శస్త్రచికిత్స జరిగినది. ఈ శస్త్రచికిత్సలో క్యాన్సర్ కు వారు శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు ఆమె ఇబ్బందులకు వచ్చినది. అన్ని రకాలైన చిక్కైన సమస్యలే. ఒక విషయం, నీవెంతో బలహీనంగా ఉన్నావు, నీవు నిలబడలేకున్నావు. ఇంకొక విషయం, ఆ తిత్తిలో నుండి చీము కారుతుంది. నేనొకటి చెప్పుకున్నట్లుగా నీవు అనుకుంటున్నావు, అవునా? అది నిజం. అయితే అమ్మా, వైద్యుడు ప్రయత్నించాడు, అందుకై నేను అతనికి అభినందన ఇస్తున్నాను. అయితే అతడు వెలుగుడు ఔషధం. అయితే దేవుడు బాగు చేయవాడు. నీవు ఆ విధముగా చనిపోబోతున్నావు. అతను చేయగలిగిందంతా చేశాడు. నీవిది నమ్ముతున్నావా? ఇక్కడికి రా ఒక నిమిషం. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా అగ్నిస్తంభ రూపమున ఇక్కడెవరైతే ఉన్నాడో ఆ దూత నాకిచ్చిన సాక్ష్యం ప్రకారముగా ఈ స్త్రీ ప్రాణాన్ని తీసుకుంటున్నా ఈ దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున అమేన్. వెళ్ళు, ఇప్పుడు నమ్ము. నీలో ఉన్నదంతటితో నమ్ము. దేనికంటే మరి ఎక్కువగా ప్రజలను చంపుతున్న బాధ నీకున్నది. అది గుండె జబ్బు. దానిని వారు సంఖ్య 1 వ్యాధి అని చెప్తున్నారు. అయితే అది కాదండి, పాపము సంఖ్య 1 అని నమ్ముతున్న వ్యాధి. ఆయన ఆ గుండెను స్వస్థపరిచి నిన్ను బాగు చేయని నీవు నమ్ముతున్నావా? అలాగైతే అది నమ్మి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించును. దేవుడు నీ వీపును స్వస్థపరిచి నిన్ను బాగు చేయని నీవు అనుకుంటున్నావా? నీ నిన్ను హృదయముతో నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, అది నమ్ము సహోదరి. నీకు ఏమి జరుగుతుందో కనిపెట్టు, నీవు బాగుపడతావు. కీళ్ల వాతముల జబ్బు గుండె జబ్బు. అయితే దేవుడు నిన్ను బాగు చేయగలని నీవు నమ్ముతున్నావా? నీ నిన్ను హృదయముతో నీవది అంగీకరిస్తావా? నీవు నమ్మినట్లుగా ఆ విధముగా నీకవుతుంది. ఇప్పుడు వెళ్ళు, నీ నిన్ను హృదయముతో అది నమ్ము. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీకు కూడా వీపు నొప్పి, యేసుక్రీస్తు నిన్ను బాగుపరచునని నమ్ముతున్నావా? వెళ్ళు, నీ నిన్ను హృదయముతో నమ్ము. నే నిన్ను స్వస్థపరచలేను. అవును, గూని నరముల బలహీనత, ఇంకా నీకు కండరాల జబ్బు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని స్వస్థపరచునని నీవు నమ్ముతున్నావా? నీవు అది అంగీకరిస్తావా? అలాగైతే వెళ్ళు, అది నమ్ము. ఎప్పుడూ మెలకుతో ఉంటావు. దగ్గు, దేవుడు దగ్గును బాగు చేస్తాడు. నీవది నమ్ముతున్నావా? ఆయన ఇప్పుడే నిన్ను బాగు చేయని నమ్ముతున్నావా? దేవుడు నిన్ను దీవించును. నీ విశ్వాసం కొరకే ధన్యవాదాలు నీకు. నే నీతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగ నా చేతులు నీపైన పెట్టినట్లయితే నీవు నమ్ముతావా? ఇక్కడికి రా, యేసుక్రీస్తు నామమున నా చేతులు నీపైన పెడుతున్నాను. కీళ్ల జబ్బు నిన్ను విడిచిపోవును కాక. అది విడిచిపోయినది. రా సహోదరి, నీవు నమ్ముతున్నావా? సరే, అదెంతో అద్భుతం. వెళ్ళి తరువాత నీ సాయంకాల ఆహారం భుజించు. నీ కడుపు సరిగా ఉంటుంది. విపరీతమైన వీపు నొప్పి, ఎంతో కాలం నుండి అది నిన్ను బాధిస్తుంది. వెళ్ళు, నీవు బాగుపడతావని నమ్ము. దేవుని నీ కొరకు అది చేస్తాడు. ఆమేన్. అది సహోదరుడా, ప్రభు నేను దీవించును. ఆమేన్. మధుమేహ వ్యాధి, దేవుడు స్వస్థ చేయుటకు స్వస్థత చేయుటకు అది లెక్కేమి కాదు. దేవుడు వారిని బాగు చేయగలడు. నీవది నమ్ముతున్నావా? సరే, అది అంగీకరించు. వెళ్ళు, నీ నిన్ను హృదయముతో ఆయన నమ్ము. నీకు కూడా రక్తములో అది ఉన్నది. దేవుడు నిన్ను బాగు చేస్తే నమ్ముతున్నావా? వెళ్ళు, నీ నిన్ను హృదయముతో నమ్ము. ఆరోగ్యంగా ఉండు. అది నేను తాకినప్పుడే ఆయన నిన్ను స్వస్థపరిచాడని నీవు నమ్ముతున్నావా? ఆయన చేశాడు. స్త్రీ సంబంధమైన ఇబ్బంది గుండె జబ్బు, అది నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, యేసు నామమున స్వస్థత పొందుకో. నీ వీపును దేవుడు బాగు చేయనని నమ్ముతున్నావా? దేవించును. నిన్ను నేరుగా వెళ్ళు. నేను స్వస్థపరచను, నేను స్వస్థపరచలేను, నేను స్వస్థపరచవాడిని కాదు. అతని విప్పును గుచ్చి ఆయన చెప్పినప్పుడు, నీవేమని తలంచావు? నీకు స్వస్థత కలుగుతుందని నీవు నమ్ముతున్నావా? సరే, అది నమ్మి వెళ్ళు, వెళ్ళు, అది నమ్ము, నీ నిండు హృదయంతో నమ్ము. నీకు కూడా దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? వెళ్ళు, నమ్ము, నీ నిన్ను హృదయంతో అది నమ్ము. ఎలాగైనా నీవు నమ్మవలసి ఉన్నది. దేవుని నిన్ను బాగు చేయాలని నమ్ముతున్నావా? సరే, దేవుని నిన్ను దీవించును. సరిగా కదులు, నీ నిన్ను హృదయంతో నమ్ము. అయ్యా, రండి. వృద్ధ తెల్లని బొట్టు ధారగా కరుతుంది, అది మధుమేహ వ్యాధి అని రుజువుగా చూయిస్తుంది. ఆయన నిన్ను బాగు చేయాలని నీవు నమ్ముతున్నావా? ఇప్పుడు మనము మార్పిడి కొరకై కల్వరి యొద్దకు వెళ్దాము. విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు నామములు, అతడు స్వస్థపరచమను కాక. ఆమేన్. సహోదరుడా, దేవుని నిన్ను దీవించును, నీ నిండు హృదయముతో నమ్ము. నీవు నమ్ముతున్నావా? సభలోని వారిలోని కొందరు మీ విషయమేంటి? యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడని మీ నిండు హృదయముతో మీరు నమ్ముతున్నారా? మీరేది నమ్ముతున్నారా? ఈ జిల్లాలో వారి విషయమేంటి? అక్కడ కూర్చుని నావైపు చూస్తున్న ఆ చిన్న స్త్రీ, ఆమె స్త్రీ సంబంధమైన జబ్బుతో బాధపడుతుంది. దేవుని నిన్ను బాగు చేస్తారని నీవు నమ్ముతున్నావా? నీలిరంగు కోటు తొడుక్కున్న ఆమె, సరే, ఇప్పుడే నమ్ము, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయును. అది ఎంతో స్వల్పము. నీ వెనకాల కూర్చున్న స్త్రీ, నల్లటి వెంట్రుకలు, ప్రభువా, నీకు ధన్యతలు అని ఆమె చెప్పినది ఒకటి ఆమెను తాకినది. అదేంటో ఆమెకు తెలియదు. గర్భ సంచి నిన్ను వదిలిపోయినది, వదిలింది. అక్కడే కూర్చున్న ఆ స్త్రీ వెనుకనే కూర్చున్న స్త్రీ అప్పుడే స్వస్థత పొందినది. సరే, నీవది సమర్థింపగా కోరితే నీ చేయి పైకెత్తు, దేవుని నిన్ను బాగు చేయును. ఇక్కడొకరున్నారు, ఇక్కడ క్రిందన వారి విషయమేంటి? వెనుక సభలోని వారు. ఇప్పుడు భయభక్తులతో ఉండండి, కదలవద్దు. గమనించండి, ఈ వ్యాధులు ఒక్కరి నుండి మరొకరి యొద్దకు వెళ్ళును. అయ్యా, మీ విషయమేంటి? పెద్ద వయస్కులవై ఇక్కడ ఈ కుర్చీలో కూర్చున్న మనిషి, నీవు నమ్ముతున్నావా? దేవుని నిన్ను స్వస్థపరచగా నీవు నమ్ముతున్నావా? కీళ్ల జబ్బు, ఇంకా నీకు ఊపిరితిత్తుల జబ్బు కూడా ఉన్నది, అది దేవుడు బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? నీవు సరే, నీవు దేని అడుగుతావో నీవది పొందుకుంటావు. నమ్మంటే నీవలైతే అతని ప్రక్కనే కూర్చున్న స్త్రీ, నీవు ఏమి ఆలోచిస్తున్నావు? నీవు కూడా నమ్ముతావా? నమ్ముతావా? నీ యొక్క జబ్బు ఏమైనదో దేవుడు నాకు చెప్పగలని నువ్వు నమ్ముతున్నావా? నీవు నాకు దూరంగా ఉన్నావు. ఆయన్ను ఇప్పుడే నమ్ము. నేను నీకు సత్యము చెప్పానని నీవు నమ్ముతున్నావా? అప్పుడు నీ అధిక రక్తపోటు తగ్గుతుంది, అది నీవు నమ్ముతున్నావా? నీ చేయి కూడా పైకెత్తావా? నీవు ఆమెను ధైర్యపరచగల కోరుతున్నావు. ఆమెకు సహాయం చేయట్లో నీవెంతో ఆదరణంగా ఉన్నావు. ఇప్పుడు నీకు దేవుడు సహాయం చేయట్లో ఆదరంగా ఉంటాడు. నిన్ను గలిబిలి చేస్తున్న ఆత్మ సంబంధమైన బాధ నీకున్నది, అది నిజమైతే నీ చేయి ఇలాగ ఊపు, ఇప్పుడు అది అయిపోబోతుంది, అది ఆయన సరిచేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది మీలో క్రైస్తవులు కానివారు, యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడని భావన కలిగి ఉన్నవారు, నిలబడాలని అనుకుంటున్నవారు, యేసు నేను ఒక పాపిగా గుర్తించబడాలని అనుకుంటున్నాను, నా పాపములు కనుకే నన్ను క్షమిస్తావా అని చెప్పగలుగుతారా? మీ కాళ్ల మీద మీరు నిలబడండి. అయ్యా, దేవుడు నిన్ను దీవించును, 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 నిన్ను, నిన్ను, నిన్ను. ఇది ఆయన నిన్ను చూచుచున్నాడు. నీవది చేసినప్పుడు నీ పేరును ఆయన అక్కడ పెట్టి ఉన్నాడు. ఇక్కడ వసారద్ద ఉన్నవారు నిలబడి, ప్రభువా యేసు, నేను గుర్తించబట్టుకు ఇష్టపడుతున్నాను, నా ఆత్మ కొరకు కనికరాన్ని కోరుచున్నాను అని చెప్పండి. అయ్యా, దేవుడు నిన్ను దీవించును, ప్రభువా యేసు, నాకు కనికరము కావాలి. స్నేహితుడా, నీవు చుట్టుట్లేదా? ఇక్కడ ఉన్నది ఆయనే. యవనస్తుడా, దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును. యవనస్తులారా, దేవుని మిమ్మల్ని దీవించును. నీకున్నటువంటి ఘనమైన విషయం అది. అదెవరైనా చేయనట్లయితే నిలబడండి. ప్రభుని యేసు, నేను గుర్తించబడగోరుచున్నాను, ఈ రాత్రి నన్ను నేను గుర్తించబడగోరుచున్నాను. అతని పాపములు దాచుకున్నవాడు వర్ధిల్లడు, అతని పాపములు ఒప్పుకున్నవాడు కనికరం పొందును. నీవు ఆయన సన్నిధిలో నీవు, అమ్మా, దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును, అవును ప్రభువు నిన్ను దీవించును, అయ్యా దేవుడు నిన్ను దీవించును, అమ్మా దేవుడు నిన్ను దీవించును, ప్రభువు నిన్ను దీవించును. దానికేమైనా అర్థమున్నదా అని నీవు చెప్తావు. మరణము జీవము మధ్య అది వ్యత్యాసము. ఆయన సన్నిధి నీవిక్కడ గుర్తిస్తున్నావా? మీరిక్కడ గుర్తిస్తున్నారా? నీవు గ్రహించావా? నీవు భావిస్తున్నావా? చూసారా? అది మీరు చూస్తున్నారా? అది క్రియ చేయుట మీరు చూస్తున్నారా? అది ఆయనే. అది చేయునని ఆయన ఏమి చెప్పాడు? ఖచ్చితంగా అదే. అది నీవు నమ్ముతున్నావా? ఒకరు ఇలాగని చెప్పవచ్చును, ప్రభువా, నేను ఒక పాపిగా గుర్తించబడ ఆశపడుతున్నాను. ఇప్పుడే నీవు నీ పాపములు, నీవు నా పాపములు క్షమించుము. నీవు ముందుగానే నిలబడినట్లయితే నీ చేయి పైకెత్తు. గోడల చుట్టూ ఉన్న మీలో కొందరు, దేవుడి మిమ్మల్ని దీవించును, దేవుడి మిమ్మల్ని దీవించును. పైనున్న అంతస్తు మొదలుకొని మరుగుదొడ్డి వరకు ఒకరు చెప్పగలరా, ప్రభుని యేసు నన్ను నేనుగా గుర్తించబడగొరుచున్నాను. ఈ రాత్రి కనికరాన్ని కోరుతున్నాను. నీ సన్నిధిలో నన్ను తీర్పు తీర్చు దేవుడే. సాక్షాత్తు ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన నా హృదయంతో మాట్లాడుతూ నా తప్పిదములు చెప్పుచున్నట ఆయనకు తెలుసును. నేను తప్పు అని చెప్తూ నేను నిలబడాలని కోరుకుంటున్నాను. నా తప్పు ఒప్పుకుంటున్నాను. నా గుండెలో నీవు నన్ను గదించుచున్నావు. ఆ కారణము చేతనే నేను ప్రార్థనా వరుసను నిలుపు చేశాను. దేవుని నిన్ను దీవించును. దాని కొరకు నేను నిలుపు చేసినప్పుడు మీరేమని తలంచారు? అది జరగవలసి ఉన్నదని ఎరిగి నేనది నిలుపు చేశాను. ఇక్కడ ఇతరులు ఉన్నారు. మీరు నిలబడరా, లేచి నిలబడండి. మీరు తప్పని మీ గుండెలో ఒకటి మాట్లాడుతున్నప్పుడు చూడండి, అయ్యా దేవుడు నిన్ను దీవించును. నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు. నన్ను నేను గుర్తింపు చేసుకుంటాను ప్రభువా. నీ సన్నిధానములో నేను నిలబడతాను. నీవు ఇక్కడ ఉన్నావని నాకు తెలుస్తును. నీవు ఇక్కడ ఉండవలసి ఉంటుంది. ఇలాంటి విషయం నీవు చెప్తావని నీవు చెప్పింటివి. ఇప్పుడు నేను సూచన చూశాను. ఈ దినాన సూచనగా ఉండున్నది అది అని, అది నాకు వివరించబడినదని నాకు తెలుసును. తిరిగి మారు మనసుడికై పిలిచిన స్వరము నేను విన్నాను. ప్రభువా, ఇక్కడే నేనున్నాను. నేను సూచనను నమ్ముతున్నాను. నేను స్వరమును విన్నాను. స్వరం ఇప్పుడు మీతో మాట్లాడుచున్నది. చెదరిన వాళ్ళారా, తిరుగుడి, దారి తప్పి తిరుగుతున్న నక్షత్రమా, తిరుగు. ఓ వెలివేయబడి బయటున్న వాళ్ళారా, తిరుగుడి, ఈ రాత్రి వెనుకకు తిరుగు. నీవు తిరగవా, అలాగే నిలబడి చెప్పు. నన్ను నేనుగా పాపిగా గుర్తించబడుతున్నాను. కనికరము కోరుకుంటున్నాను. నీవది చేయవా. మరొకరు, అమ్మా దేవుడు నిన్ను దీవించును. అక్కడ ఉన్నవారు, కుమారుడా దేవుడు నిన్ను దీవించును. నేను నిన్ను వదిలిపెట్టినట్లయితే ఆయన వదిలిపెట్టడు. అమ్మా దేవుడు నిన్ను దీవించును. అదెంతో మంచిది. ఇంకొకరు ఉన్నారా? ఎవరైనా? ఒక నిమిషం. ఎక్కువగా నేను ఉంచాలని అనుకోవట్లేదు. ఎందుకనగా నేనింకా కొద్ది భారాన్ని కలిగినట్లుగా భావిస్తున్నాను. చూస్తున్నారా, ఇంకొకరు ఉన్నారా? అమ్మా దేవుడు నిన్ను దీవించును. అది చేయటకు అదే మార్గము. అదే. ఇంకొకరు ఉన్నారా? నన్ను నేను గుర్తింప కోరుచున్నాను. నేను లేచి నేను తప్పు అని చెప్తాను. నేను కనికరాన్ని కోరుచున్నాను. మీరు చేస్తారా? త్వరగా మన ముందుకు వెళ్లక ముందు లేచి, ప్రభుని యేసు, నన్ను నేను గుర్తింపు కోరుకుంటున్నాను అని చెప్పు. యవన స్త్రీ, దేవుని నిన్ను దీవించను. ఏ తెలుసా, ఒకవేళ మీరు ఇంటికి చేరకమునుపు కొన్నిసార్లు లేక ఇంకొక రీతిగా చలిమంచు మీ ముఖం మీదికి రావచ్చును. ఒకవేళ ఒక ఉదయవేళ వైద్యుడు వచ్చి నీ నాడి నీ ముంజే వరకు వచ్చుట అతడు గమనించునేమో. ఇక ఏమీ చేయలేవు. తర్వాత చల్లని మరణ ఛాయలు నీ ముఖంపై కదలుట నీవు భావిస్తావు. నీవు చేసిందేదో నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. జ్ఞాపకముచ్చుకో, వారు నిన్ను లోతుగా పాతిపెట్టలేరు. నీకేది వారు చేయలేరు. దేవుడు వాగ్దానం చేశాడు, కడవరి దినాన నేను నిన్ను తిరిగి లేపుతాను అని. చూడు, నా మాట విని నన్ను పంపిణీ వాడిన విశ్వాసముచ్చు వాడు నిత్యజీవం కలవాడు. అతను తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి తాటి ఉన్నాడు. నీ చేతనైతే అది ఒకరు రుద్దగలరు. అది యేసు క్రీస్తు చెప్పియున్నాడు. నమ్మువాడు, నా మాటలు అర్థం చేసుకున్నవాడు మరియు నన్ను పంపిణీ వాడిన విశ్వాసం గలవాడు నిత్యజీవము కలవాడు. అతడు తీర్పులోనికి రాక శిక్షలోనికి రాడు, అయితే మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు. ఎందుకంటే అతడు అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచున్నాడు కాబట్టి. 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఆయన లేపాడు. ఈ రాత్రి ఇక్కడ సజీవుడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధాన లక్షణాలను చూయించుచున్నాడు. ఆ తర్వాత ఇంకొకరు నిలబడతారా? నేను అది అంగీకరిస్తాను. ఇంకొకరు చెప్తారా? నేను ఆయన అంగీకరిస్తాను అని చెప్పగలరా? దేవుడు దీవించును. దేవుని నిన్ను దీవించును. అమ్మా అదెంతో మంచిది. అది సాహసక్రియ. మీరు గమనించాలని కోరుతున్నాను. ప్రజల పైకి వచ్చినప్పుడు కొంచెం సేపటి క్రితం బలిపీఠపు పిలుపును నేను గమనించాను. బంక నవలటము, ప్రకరణ వారిని గిచ్చడం నేను గమనించాను. అయితే ఆ ప్రజల ముఖంలోకి విధేయతను మీరు గమనించారా? ఆ యవన స్త్రీలు వారి యొక్క తల వెంట్రుకలు కత్తిరించుకుంటూ కూర్చి, రంగులు పూసుకుంటూ కూర్చి, వారు ధరించే వాటిని కూర్చి, తలకట్టును కూర్చి, వారిని గద్దించిన తర్వాత కూడా నేను పాపిని, నాపైన కనికరం చూపము దేవా అన్నట్టుగా నిలబడ్డారు. అది ఆ విత్తనాలు అక్కడ పడి ఉన్నవి. వెలుతురు దానిపైన పడినది. వారికది తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు మనము తల్లవంచుకుందాము. ఇక్కడున్న ప్రతి విశ్వాసి నిలబడిన వ్యక్తి ప్రక్క నిలబడిన వారు ఆ వ్యక్తి పైన చేయి పెట్టండి. చేయి పెట్టాలని కోరుతున్నాను. మీరు ఎవరైతే నిలబడ్డారో వారిపైన, వారు మీ ప్రక్క నిలబడి ఉన్నారు. నీవు క్రైస్తవు అయితే ఆ సహోదరి మీద, ఆ సహోదరుని మీద నీ చేయి పెట్టు. నేనిప్పుడు నీపైన చేయి పెట్టాను. నేను ప్రార్థించబోతున్నాను. పరలోకపు తండ్రి, ఈ రాత్రి నిన్ను నమ్మియున్న వారు ఇక్కడ ఉన్నారు. కొన్ని త్రో ప్రకటన పడినవి నీవు చెప్పింటివది. ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయేను అని. కొన్ని రాత్రిల పైన పడినవి మరియు ముళ్ళ తుప్పలు గచ్చ తీగల్లో పడినవి. అయితే కొన్ని మంచి నేలన పడెను, సారవంతమైన నేలపైన పడినవి. ఈ రాత్రి నీ సన్నిధి ఇక్కడే ఉండి ఉండగా నీవు దేవుని కుమారుడవని, నీవు నిరంతరము సజీవుడువని ఇక్కడ అనేకులను విప్పింపజేసినది. నీవు జీవించుచున్నావు కనుక మేము జీవించుచున్నామని నీవు వాగ్దానం చేస్తున్నావు. ప్రభుని యేసు, వారు నిన్ను నమ్మియున్నారు, అందుకు సాక్ష్యంగా వారు లేచి నిలబడ్డారు. ప్రభువా, వారి నిమిత్తం నీవు ఆ దినం నిలబడతావని నాకు తెలుసు. ప్రభువా, దయచేయము. యేసుక్రీస్తు నామములు నేను నిన్ను వారికి ఇచ్చుచున్నాను. వారు ఒక మంచి మందిరానికి వెళ్లి క్రైస్తవ బాప్తిస్మ పొందుదురు కాక, ఒక మంచి విశ్వాసుల గుంపుతో వారు చేరుదురు కాక, పరిశుద్ధాత్మతో వారు నింపబడుదురు కాక. ఆ దినాన నీ కిరీటములు రత్నాలై సువార్త విజయ బావుటాలై అలాగే ఉందురు కాక. ఆ ఘనమైన దినములకు మరలా వారిని నేను ఈ ప్రక్కన చూడనట్లయితే, దర్శనములో నేను వారిని చూచినప్పుడు చూచినట్లుగా నేను నీకు జ్ఞాపకములేనా? అది బ్యాటిన్ రోగులో ఆ రాత్రి నేను నిలబడ్డాను కదా అని వారు చెప్పినట్లుగా నేను ఆ దినమున వారిని చూచిదని కాక. తండ్రి, అనుగ్రహము చూపుము. వారు నీవారు. క్రీస్తు నామములో ఇక్కడ నా ముందు చేతి రుమాళ్లు, చిన్న చెప్పులు, బూట్లు, చేతి గుడ్డలు, గుడ్డలు మరియు వస్త్రములు పెట్టబడి ఉన్నవి. బైబిల్ గ్రంథములో మేము బోధించబడి ఉన్నాము, చేతి గుడ్డలు వస్త్రములు పౌలు శరీరం యొద్ద నుండి తీయబడినప్పుడు అపవిత్రాత్మలు వెళ్లిపోయినవి అని. తండ్రి, మేము పరిశుద్ధులైన పౌలుము కాదని మాకు తెలుసు. అయితే నీవు ఇంకా అదే దేవుడివై ఉన్నావు కనుక ఈ తరం వారు విధేయతతో నమ్మినట్లుగా అవే ఫలాలను దయచేయమని నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. వారెన్నడూ పౌలును నమ్మలేదు, ఎందుకంటే అతడు పౌలు కాబట్టి. వారు పౌలును నమ్మారు, ఎందుకనగా పౌలుతో నిన్ను నీవు గుర్తింపు చేసుకున్నావు కాబట్టి. అలాంటి దాన్నే ఈ రాత్రి వారు నమ్మారు. ప్రభువా, ఈ రాత్రి మా మధ్య నీవు గుర్తింపు చేస్తున్నావు. ఒక రచయిత మాకు ఇలాగూ చెప్తుండెను, ఇస్రాయిలు వాగ్దాన భూమికి వెళ్తూ దారిపైనే ఉన్నారు. వాగ్దాన దేశానికి వారిని నిలుపు చేయటకు లేక తప్పించడానికి ఎర్ర సముద్రము దారికి అడ్డు వచ్చింది. రచయిత ఇలాగూ చెప్పాడు, దేవుడు కోపముతోనున్న నేత్రములతో అగ్ని స్తంభములో గుండా చూశాడు. అది ఇస్రాయేల్ ను కదిలించినప్పుడు అది అవిశ్వాసికి చీకటిని అంధకారాన్ని కలుగు చేసినది, ఇస్రాయేల్ కు వెలుగు కలుగు చేసినది. ఆ ఎర్ర సముద్రము దారిలో ఉండి అది భయపడిపోయి అది వెనుకకు మరలిపోయింది. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి దాటిపోయారు. ప్రభుణ దేవా, నీ కుమారుడునైన యేసుక్రీస్తు రక్తములో గుండా ఈ రాత్రి తొంగచూడు. నా చేతులు ఈ చేతి రుమాళ్లపై పెట్టుచుండగా అవి రోగులపైన పెట్టినప్పుడు ప్రభువా, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని చూచి రోగము అక్కడే నుండి దురమగును కాక, మంచి ఆరోగ్య బలములను దేశానికి వారు దాటిపోవుతురు కాక. బైబిల్ చెప్తుంది, అన్ని విషయంలోనూ వారు కోరినట్లుగా అన్ని విషయంలోనూ మేము ఆరోగ్యముతో అభివృద్ధి చెందుదుము కాక. ప్రభువా, కనికరము చూపము. యేసుక్రీస్తు నామములో అవి పంపుచున్నాను. ఆమేన్. ఆయన నన్ను ఎక్కడికి నడిపించినా నేను వెంబడిస్తాను. ఇప్పుడు పాడుదాము. వెంబడించదను ఆయనతో వెళ్ళదను. ఇప్పుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. మాధుర్యంగా పాటలో ఆయన్ను ఆరాధన చేద్దాం. మార్గమంతటితో ఈ విధంగా మీరు నిజంగా పాడగలరా? ఆయన నన్ను ఎక్కడికి నడిపించినా నేను వెంబడించదను. ఆయన నన్ను ఎక్కడికి నడిపించినా నేను వెంబడించదను. ఆయన నన్ను ఎక్కడికి నడిపించినా నేను వెళ్ళదను, ఆయనతో వెళ్ళదను. మీరు ఇష్టపడితే ఇప్పుడు మీ చేతులెత్తండి. మార్గమంతా ఆయనతోనే. ఇప్పుడు మనం నిలబడదాము. తిరిగి చేతులెత్తండి. ఆయనతో వనములో ఆత్మలో ప్రతి ఒక్కరూ పాడండి. నిజంగా కత్తిరించిన వర్తమానం. ఆయన సన్నిధానములో ఆయన్ను ఆరాధన చేద్దాం. ఆరాధించబడుటకు ఆయన ఇష్టపడతాడు. ఆ మనములో గుండా ఆయనతో వెళ్ళదాం, ఆయనతో వెళ్ళదాం. మార్గమంతట్లో ఆయనతోనే వెళ్ళదాము. ఇప్పుడు కుని రాగముతో పాడుదాము. మీరు చేస్తున్నప్పుడు ఒకరితోకరు కరస్పర్శ చేస్తూ, యాత్రికుడా దేవుని నిన్ను దీవించును, యాత్రికుడా దేవుని నిన్ను దీవించును అని చెప్తాం. మనం ఒకరితోకరు ఉన్నాము. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతికోస్తులు అందరూ ఒకరితో ఒకరు కరస్పర్శ చేసుకోండి. యాత్రికుడా దేవుని నిన్ను దీవించును, అదే మనమై ఉన్నాము. యాత్రికుడా దేవుని నిన్ను దీవించును, దేవుని నిన్ను దీవించును. ఇప్పుడు మనం చేతులు పైకెత్తుదాము. నేను ఆయనతో వెళ్ళదను, మార్క్ మంత్రితో ఆయనతోనే వెళ్ళదను. ప్రార్థనలో విధేయతో మనం తలవంచుకుందాము. ఉదయపూట ఆదివారం బడి మరవద్దు. ఒక విధంగానో లేక మరో విధంగానో నా హృదయంలో దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను, తాకాను. ఈ రాత్రి మొదలుపెట్టడం నాకెంతో కష్టంగా ఉన్నది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ ఆనందించడం నేను భావించాను. రేపు మనకు గంభీరమైన కూటమి ఉండవచ్చును. ప్రజలు క్రీస్తు యొద్దకు వచ్చుడా చూడగలము. అవునా, నేనెందుకు బలిపీఠ పిలుపును ఇవ్వలేదని ఒకరు ఆశ్చర్యపడుతున్నారు. నేనిది చేయటకు, నడిపించబట్టుకు నేను ఎదురు చూస్తాను. అవును, చేతులెత్తిన ప్రతి ఒక్కరూ లేక నిలబడిన ప్రతి ఒక్కరూ రేపు ఒక మంచి ఆలయంలో విశ్వాసుల మధ్య మీరు మీ స్థానాన్ని స్వీకరించి ఉంటారని నేను నమ్ముతున్నాను. మనం తల్లవచ్చి ఉండగా ఇక్కడ సంఘ కాపరిని వేడుకోలు చెప్పుటకు ఆయన అంగీకరిస్తే ముందుకు రావాలని అడగబోతున్నాను. మనము మన తలలు హృదయాలు దేవుని ఎదుట వంచి ఉండగా ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక.